చూస్తూ ఉండగా కార్యక్రమం పూర్తవుతున్నది ఈ రోజుతోటి అని కోరుకుందాం. గోవింద. ఇక రెండవది, ఈ కలియుగంలో కొంతమందికి చాలా తొందరగానే అనుగ్రహం కలుగుతుంది, కొంతమంది ఎంత ప్రార్థన చేసినా ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా వాళ్ళ జీవితంలో మార్పు ఎందుకు రావటం లేదు అంటే దానికి గల కారణం కలియుగంలో గురుద్రోహులు ఎక్కువైపోతారట. మంత్రం మీద ఉన్న భక్తి ఎంత ఉంటుందో దానికంటే ఎక్కువ గురువు మీద ఉంటే వాళ్ళకి మాత్రమే ఈ యుగంలో సిద్ధి కలుగుతుంది. మంత్రి తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురువు యాదృశీ భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశీ. ఒక మంత్రం అనుష్ఠానం చేసే ముందు ఈ మంత్రం చాలా గొప్పది, ఈ మంత్రం జపం చేయటం వల్ల మంత్ర అధిష్టాన దేవత దర్శనమవుతుంది, నా కోరిన కోరిక తీరుతుందనే ఒక కఠోర విశ్వాసం ప్రగాఢ విశ్వాసం ఉంటేనే మంత్రం పనిచేస్తుంది. కాబట్టి మంత్రమునందు నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే ఆ మంత్రం అంత బాగా పనిచేస్తుంది. పరాశరుడు చెప్పిన మాట ఇదే శ్లోకం యథాతథంగా నారద పురాణంలో కూడా ఉంటుంది. అంటే ఒకే శ్లోకం తండ్రి కొడుకు కూడా ఎదుగు చెప్పారంటే ఆ శ్లోకం అంత గొప్పది. కనుక ముందు మొట్టమొదటి దేని మీద నమ్మకం ఉండాలి? మంత్రం మీద. ఓ మంత్రం జపం చేశారనుకోండి, ఇంతేనా హ్రీం అంటే కోరిన కోరిక తీరుతుందా, శ్రీం అంటే ధనం వస్తుందా అని రవ్వంత అనుమానం పొందామంటే ఇక ఆ మంత్రం ఎందుకు పనికిరాదు. కాబట్టి మంత్ర జపం చేస్తున్నప్పుడు అది ఒక అక్షరం రెండు అక్షరాలు ఏమిటండి మొహం? అనుభవం ఎంత ఉండాలి? ఇంత అణువు. అది పెరితే ప్రపంచమే తలకిందులు అవుతుంది. మనవాడు బోడి వాట్సాప్ను కూడా నమ్ముతారు. అంటే ఇక్కడ ఇలా నొక్కగానే మెసేజ్ కొట్టాడు వాడు, కమింగ్ సూన్ అని డాక్టర్ గారు ఇలా కొట్టగానే క్వశ్చన్ వెంటనే వెళ్ళిపోతుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవతల వాడికి వెళ్ళిపోతుంది. ఇలా కొట్టి కొట్టగానే మెసేజ్ పెడుతోంది. ఈ యంత్రాన్ని నమ్మిన వాడు అంత గొప్ప మంత్రాన్ని సరిగ్గా నమ్మలేకపోతున్నాడు. వేలితో నొక్కితేనే క్షణములలో సందేశం మరో చోటకి వెడుతూ ఉంటే పరమాత్ముడిని ఒక్క అక్షరంతో భక్తితో నమ్మకంతో పిలిస్తే ప్రత్యక్షం కాకుండా ఎందుకుంటాడు? ఎన్నెన్నో పర్యాయములు నేను అలా చూశాను, సంతోషించాను, ఫలితం పొందాను కాబట్టి చెబుతున్నాను. మా పీఠం హైదరాబాదులో ఆ స్థలం రిజిస్ట్రేషన్ అయ్యే ముందు కాసేపట్లో రిజిస్ట్రేషన్ వాడు కనపడ్డా అవతల వాడు ఫోన్ ఎత్తాడు, డబ్బులు ఆన్లైన్లో వేయాలి ఇప్పుడు పూర్వంలో కాదయ్యి. వాడు వచ్చేది చేస్తే కానీ శంకుస్థాపన చేసి గుడి కట్టడానికి. ఆ క్షణంలో మా వాళ్ళంతా కంగారు పడ్డారు, ఓరి బాబు ఎంత డబ్బు వేసాం తీరా దుర్మార్గుడు రావట్లేదు ఏమిటంటే అతను దుర్మార్గుడు కాదు, ఏదో కారణం చేత కర్మ వల్ల రాలేదు అని ఒకే ఒక్కసారి ఈ వసుధా మంత్రం ఇందాక మీ చేత చెప్పించిన వసుధా మంత్రం జపం చేస్తే ఆశ్చర్యం ఏంటి తెలుసా, జపం అయ్యేలోపు అతను వచ్చి రిజిస్టర్ ఆఫీసులో కూర్చున్నాడు, కార్యక్రమం అయిపోయింది. ఎప్పుడు మా జీవితంలో మేము ఈ కార్యక్రమం అవ్వలేదని వెంగబెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఆ జప ప్రభావంతో ఇప్పుడు ఆ కార్యక్రమం అవుతోంది, రిజిస్ట్రేషన్లు అయిపోయి నిర్మాణం అయిపోతుంది. ఎప్పుడో కానీ అవదేమో అనుకున్నటువంటి పెద్ద ప్రాజెక్టు ప్రవచన మండపం పూర్తవుతుంది. రేపు 9వ తారీఖు నాడు సత్యనారాయణ స్వామి గుడికి శంకుస్థాపన, అది కూడా రేపు మాఘమాసానికి అయిపోవాలి. అయిపోవాలంటే అవి తీరుతుంది అంతే భగవంతుడు అనుకున్నంత. ఎందుకని దాని మీద ఉన్న నమ్మకం. కాబట్టి మంత్రమును అనుష్ఠానం చేస్తున్నప్పుడు ఆ మంత్రమునకు ఒక దేవత ఉన్నది, ఆ దేవత ఈ జపం వల్ల కనబడి తీరుతుందని నమ్మారా, శీఘ్రకాలంలోనే ఫలసిద్ధి అవుతుంది. నమ్మకం లేకపోతే ఆ మంత్రం ఎందుకు పనికిరాదు, అది అక్షరమే అవుతుంది అప్పుడు. కాబట్టి మంత్రం విషయంలో అనుమానం పొందకూడదు. రెండవది తీర్థే, తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు కూడా అంతే. ఒక్కోసారి తీర్థయాత్ర స్థలంలో మనకి చికాకు కలిగించే అంశాలు కూడా కనబడతాయి. తీరా వీరు కష్టపడి కొండెక్కగానే ఎవడం బయటపెట్టు గెట్టాడు అనుకోండి, ఇంకెప్పుడు రాకూడదు, ఏడు కొండలు కనుక్కోకూడదు, అదో పరీక్ష. ఏ కలి పురుషుడో మెడబట్టు గంటుతాడు, మనమేమో కష్టపడి గోవింద గోవింద లైన్లోకి వెడితే పోరా పోరా అని వాళ్ళు గంటుతారు. వీళ్ళంతా వచ్చే జన్మలో అలాంటి వాళ్ళుగా పుడతారు, పోయే కాలం వచ్చిన వాళ్ళకి తెలుసా మీకు. ఈ మెడబట్టు గెంటేసి నడవాలి నడవాలంటారే, ఈ నడవాలన్న వాళ్ళందరికీ పడుకోవడానికి స్థలం లేకుండా అడవుల్లో అలమటిస్తారు. ఎందుకని జనం వచ్చేస్తున్నారు, ఈ జనం కదలరు, వీళ్ళని నడవమని చెప్పాలి కానీ తీవ్రతతో బలాత్కారంగా గెంటడం కాకుండా గోవింద గోవింద నవ్వుతూ గెంటాలటండి. భగవంతుడి నామస్మరణ చేయాలి కానీ పండి 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 అంటే అప్పుడు లోపల ఉన్న గోవిందుడు ఏమంటాడు, రండి 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 అని యముడి దగ్గరికి పంపిస్తాడు. అందులో లోపల వాళ్ళ డ్యూటీ చేయడం అవసరమే. ఓ లక్షల లక్షల మంది అనవస్తున్నారండి, నువ్వే అక్కడ అలా 24 గంటలు కూర్చుంటే మిగతా వాళ్ళకి దర్శనం అవ్వదు, కాబట్టి నేను గెంటాలి. ఆ గెంటడం వరకు అసలు దౌర్జన్యము, పిచ్చి మాటలు ఎందుకు, గోవింద 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 అని లాగేయండి. అప్పుడు మనకు కూడా బయటకు వచ్చిన కోపం కలగదు వాడి మీద, అమ్మాయి గోవింద అంటూ లాగాడండి అని ఆనందం పొందుతాం. కాబట్టి గోవింద నామస్మరణ పూర్వకంగా అక్కడ డ్యూటీ చేయవలసినటువంటి వాడు దౌర్జన్యమైన మాటలు మాట్లాడితే అది వాడు అనుభవిస్తాడు ఆ కష్టం. కానీ ఇది నీ పరీక్ష అనుకో, నువ్వు కోపగించకూడదు. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు తీర్థస్థలములలో మనకి రకరకాల పరీక్షలు ఎదురవుతాయి. ఒక్కోసారి మనమే దుమ్ముతారు, ఒకడు తొక్కుతాడు, ఒక్కోసారి ప్రసాదం రాదు, రూములు దొరకవు. అయినా ఇది తీర్థయాత్రా స్థలంలో భగవంతుడు పెడుతున్న ఒకనొక దివ్య పరీక్ష అని భావించి దాని మీద నమ్మకంతో, ప్రగాఢ విశ్వాసంతో, కఠోర విశ్వాసంతో ఉంటేనే ఆ తీర్థయాత్ర ప్రభావం ఉంటుంది, లేకపోతే ఆ ప్రభావం ఉండదు. కాబట్టి తీర్థస్థలాన్ని నువ్వు ఎంత నమ్మితే అంత ప్రభావం ఉంటుందని తెలుసుకో. మూడు, ద్విజుడు, నీ పురోహితుడి మీద నమ్మకం ఉండాలి. మా పురోహితుడు కూడా మాతో కాఫీ తాగాడండి, కాబట్టి ఆయన చేత పూజ చేయించుకుంటే పని చేస్తుందంటే కాఫీ తాగకపోతే ఏం తగ్గుతాడు ఆయన? నువ్వు తాగేవి తగ్గుతాడా? కాబట్టి అదొక పిచ్చి మాట. ఆయన కూడా ఒక మనిషి, ఆ మానవ శరీరంతో ఉన్నంత వరకు ఎవరైనా నేను అన్నం తినవలసిందే, అన్నం తినకుండా సున్నం తింటే చస్తాను, నెత్తి మీదకి అన్నం పడుతుంది. కాబట్టి పురోహితుడి మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే ఆయన చేత చేయించుకున్న పూజలు అంత బాగా ఫలిస్తాయి తప్ప, నమ్మకం లేకుండా ఏమన్నా నిజంగా మంత్రం చదివారా, నిజంగా నైవేద్యం పెట్టారా అని అనుమానిస్తే ఆ పురోహితుడి వల్ల నీకే ప్రయోజనం ఉండదు. కాబట్టి పురోహితుడిని పురోహితుడిలాగా గౌరవంగా చూడవలసిందే, అవమానించరాదు. ఆయన మీద నీకు నమ్మకం ఉంటేనే ఆయన చేత చేయించుకునే పనులు ఫలిస్తాయి. నాలుగు, దైవే, దైవం మీద కూడా అంతే. అక్కడ ఒక విగ్రహ రూపంలో కృష్ణుడు ఉన్నాడు, ఆయన విగ్రహం కాదు, నాకు ఏదో ఒక గుర్తు కోసం ఉన్నాడు ఆయన. నిజానికి ఆయన అఖిలాండకోటి, బ్రహ్మాండ నాయకుడు, భగవద్గీత చెప్పిన వాడు, సర్వాంతర్యామి అని ఆయన మీద నీవు ఎక్కువ భక్తి పెట్టుకుంటే, ఆయనని నమ్మితే అప్పుడు ఆ దైవం వల్ల ప్రయోజనం తప్ప కృష్ణుడిని ప్రార్థించానండి ప్రయోజనం లేదండి, ఇంకేదైనా దేవతను పట్టుకోనా అంటే నువ్వు అజ్ఞానం అయిపోయావు. కృష్ణుడిని నమ్మకపోతే ఆంజనేయుని నమ్మితే ఉపయోగం ఉంది, ఆంజనేయుని నమ్మిన తర్వాత రాముడిని నమ్మకపోతే ఉపయోగం ఉంది. కాబట్టి ఒకసారి ఒక దైవాన్ని పట్టుకున్నాక యావజ్జీవితం అదే విధానాన్ని విడిచిపెట్టకుండా పట్టుకుంటేనే, నమ్మకం ఎక్కువ ఉంటేనే ఆ దైవం యొక్క అనుగ్రహం ఉంటుంది. దైవజ్ఞే, జ్యోతిష్కుడు కూడా అంతే. అంటే ఇప్పుడు ఈ కలియుగంలో రకరకాల జ్యోతిష్కులు వచ్చారులేండి. నిన్న కాక మొన్న వాళ్ళు ఎవడో పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎప్పుడు విడాకులు పుచ్చుకుంటారో చెబుతాడు ఏంటో దరిద్రుడు, వీడు మొహం తగలయ్యా, వీడు జ్యోతిష్కుడా? పీకదాకా తాగి తందనాలాడి కోడి మాంసం, కుక్క మాంసం, ఆ మాంసం, ఈ మాంసం తింటూ తెగతాగేవాడు జ్యోతిష్యుడు కాదు, వాడు కాదు. పూర్వం మహానుభావులు, నిష్ఠాగరిష్ఠులైన పండితుల్ని నేను చూశాను కాబట్టి చెబుతాను. 5:30 వర్షం పడుతుందంటే పడుతోంది. ఇప్పటికూడా పంచాంగంలో ఫలానా సమయానికి గ్రహణం అంటే గ్రహణం అవుతోంది. ఇంత గవర్నమెంట్ వాళ్ళు ఏం చెబుతారో తెలుసా? వాతావరణ సూచన, వర్షం పడవచ్చు పడకపోవచ్చు, పిడుగు పడవచ్చు పడకపోవచ్చు, నువ్వు రోడ్డు మీద కడితే యాక్సిడెంట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కానీ పంచాంగం వాడు అలా రాయడే, 6:30 గ్రహణం అంటే అలాగే పడుతుంది, ఇన్నింటికి విడిచిపెడుతుందంటే విడిచిపెడుతుంది. ఎంత అద్భుతంగా రాస్తారండి, ఎన్ని యుగాలు గడిచినా 100 పంచాంగాలు కూడా రాసి పెడుతున్నారు వాళ్ళు. వాళ్ళు జ్యోతిష్కులు అంటే వాళ్ళ మీద నమ్మకం ఉండాలి. నువ్వు ఎంత బాగా వాళ్ళని నమ్మితే ఆ ముహూర్తాలు అంత బాగా పనిచేస్తాయి. ఏమంటే ఈయనేమో 2:32 అన్నాడు, అందులోనేమో 2:37 అన్నాడు, ఏది పట్టుకోనండి అంటే ఏది నమ్మితే దాన్ని పట్టుకో. పట్టుకుంటే ఒక దాని మీద నమ్మకం ఉంటే పనిచేస్తుంది. భేషజే, వైద్యుడు కూడా అంతే. డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు మీ కళ్ళకే కళ్ళతోడు ఉంటే ఇక నా కళ్ళు ఏం చూస్తారండి అంటే, కళ్ళతోడు వయస్సును బట్టి వస్తుంది, కళ్ళతోడు ఆయనకుంటే నీకే, నీ కళ్ళతోడు ఆయన వేయవలసిన బాధ్యత ఆయనది. ఏమంటే మీరు మర్చిపోయిన ఐ స్పెషలిస్టేనా, ఊరికి అనేసానా? అవునా, ఇది తెలియకుండానే అన్నాను నేను, నాకు దివ్య దృష్టి వచ్చేసింది అని తెలియకుండా. కాబట్టి ఏంటంటే డాక్టర్ గారు డాక్టర్ గారే, ఆయన ఒక సలహా ఇచ్చినప్పుడు డాక్టర్ గారికి మనం సలహా ఇవ్వకూడదు. ఆయన ఒక మందు రాసి ఇచ్చారనుకోండి, ఏమంటే ఇంజక్షన్ అక్కర్లేదా అని వీడు అడుగుతాడేంటి సలహాయాన్ని? నీకు ఇంజక్షన్ ఇవ్వాలో, ఈ మధ్యన ఇంజక్షన్ కూడా అనలేక మా ఊళ్ళో ఒకడు ఉండేవాడు, వాడి పేరు ఏదో ఉండేదిలేండి, ఆ పేరు అనవసర గారి, ఇంజక్షన్ ఇండిషన్ అనేవాడు, ఇండిషన్ చేస్తే కన్నా కండిషన్ బాగుపడదా అండి అన్నాడు. అలాగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ట్యాబ్లెట్ ఇస్తే ట్యాబ్లెట్, ఏం వద్దురా బాబు అంటే ఏం వద్దు, ఆయన క్యారెట్ జ్యూస్ తాగరా బాబు, క్యారెట్ తాగితే పద్మాకర్ గారి లాగా కళ్ళదోడు అక్కర్లేదు అన్నారు అనుకోండి, తాగు. ఏం డాక్టర్ అయ్యా, లండన్ వచ్చి కూడా ట్యాబ్లెట్ ఇవ్వడం అనేసి జ్యూస్ తాగుతావేమిటి, జ్యూస్ తాగంటావేమిటి అంటే అప్పుడు ఆయన మండిపోయి ఇంకో 100 రాస్తారు. డాక్టర్ గారిని నా నమ్మాన నమ్మాల్సిందే ఆవిడ, ఆవిడ గైనకాలజిస్ట్ అనుకుందాం కాసేపు. నీ కడుపులో ఉన్నది మగవాడని చెప్తే నమ్ముదామో లేదా? ఇక్కడంటే చెప్పే అవకాశం ఉంది కాబట్టి, ఇండియాలో చెప్తే తంతాను వాళ్ళు ఏదో ప్రమాదం కానీ. కాబట్టి డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని నమ్మితేనే వాళ్ళు ఇచ్చే మందులు పనిచేస్తాయి. వారి మీద నీకు ఎంత ఎక్కువ విశ్వాసం ఉంటే అంత తొందరగా వారి వైద్యం పనిచేస్తుంది. కాబట్టి భేషజుని ఎందు కూడా, అంటే వైద్యుని ఎందు కూడా నీ విశ్వాసమే ముఖ్యం. డాక్టర్ని ఎప్పుడు కూడా అనుమానించకూడదు. మా చిన్నప్పుడు కథ చెప్పేవారు నాన్నగారు, అది కరెక్ట్ అయిన కథ పైగా, అంటే జరిగిన కథే చెప్పారు మా నాన్నగారు. అప్పట్లో కాలినడకన వెళ్ళేవారు కదా మొదట్లో వైద్యులు. మా తాతగారి కాలంలో ఒక గొప్ప డాక్టర్ గారు ఉన్నట్ట, ఆయుర్వేద వైద్యుడు. ఆయన కాకినాడ దగ్గర చుట్టుపక్కల ఉన్న అడవుల్లో మూలికల కోసం వెతుకుతున్నాడు. ఇంతలో ఓ పెళ్లి కొడుకు ఊరేగింపుగా వెళుతున్నాడు. మర్నాడు ఉదయం ఆ పెళ్లి కొడుకు పెళ్ళి, వాళ్ళ నాన్న, భార్య, పిల్లలు మొత్తం, అంటే ఈ కుర్రవాడి తల్లి, తండ్రి, బంధువులు అంతా కూడా పల్లకి ఊరేగింపుల్లో ఓ 200-300 మంది గుంపుగా పెడతారు అన్నమాట. అంతా కాలినడక పెళ్ళిళ్ళు కనుక ఆ రోజుల్లో. ఇప్పుడైతే విమానాలు, ఫ్లైట్లు, జెట్లు, ర్యాకెట్లు, కార్లే కానీ ఆ రోజుల్లో అంతా పెళ్లి ఊరేగింపు అంతా కాలినడకే. సరిగ్గా ఈ అడవిలోకి వచ్చారు. రాగానే ఈ కుర్రాడికి కడుపు నొప్పి పట్టుకుంది. ఏముంది, గురువుగారి మీద భక్తులు అందరూ తలకో చెయ్యేసి వంట చేసినట్టున్నారు. ఒకళ్ళు కాకుండా ఒకడేమో జావా, ఒకడేమో కారం లేనటువంటి వంకాయ కూర, లేదా కారం ఎక్కువ వేసిన వంకాయ కూర, అరటికాయ కూర, అది అరటికాయ కూర తెలియదు, గుమ్మడికాయ కూర తెలియదు, ఇలా ఇన్ని రకాల ప్రయోగాలు చేశారట ఈ పెళ్లి కొడుకు మీద. పెళ్లి కొడుకు పెడుతున్నాడు కదా అని 6 వంట వాళ్ళు, 5 మగ వంట వాళ్ళు కలిసి ప్రయోగం చేశారు. అది అప్పటికి ఈయన పడిపోయారు అయిపోయింది. అందుకనే టూ మెనీ కుక్స్ అనే ఒక సామెత ఉంది, తర్వాత మీరు పూర్తి చేసుకోవడం కదా నాకు అక్కర్లేదు. అవి ఒక్కడు చేసి పెట్టచ్చు కదా, ఎందుకు చెప్పండి చేదస్థం కాకపోతేనే ప్రాణం తీయకపోతే అని నేను అనలేదండో. ఈ మాట ఎవరన్నారు, వ్యాసుడు అన్నాడు, మళ్ళీ నేను అన్నానని బాధపడారు. అందువల్ల రామచంద్ర రోజుకో ప్రయోగం అనమాట. పోనీ ఆ ప్రయోగం మీద వాళ్ళు ఆయన మీద చేసి ఆయన బతికాక ఇది పెట్టచ్చుగా, అలా పెట్టరు, మళ్ళీ వాళ్ళు ఆయన బాగానే ఉండాలి. గురువు గారి మీద ఒక ప్రయోగం చేద్దాం, ఆయన బతికితే ఈ ప్రసాదం ఇంకోటికి పెడదాం. అలా పాపం ఈ పెళ్లి కొడుకు, ఈ పెళ్లి కొడుకు కదా అని సున్నుండలు, అరిసెలు, అవేవో దంతికలు ఇవన్నీ పెట్టారు. అరిసె కడుపులో బరిసెలా గుచ్చుకుంది, దాంతో ఆయనకి కడుపు నొప్పి వచ్చింది. బాబోయ్ బాబోయ్ చచ్చిపోతున్నాను అన్నాడు ఆయన. పెళ్లికి వెళ్ళేవాడు చచ్చిపోతాడేమో అని భయం వేసింది అందరికీ. అది అడవి, ఎక్కడ క్లినిక్ లేదు. ఈ సమయంలో సరిగ్గా ఈ ఆయుర్వేద వైద్యుడు శిష్యుడితో అక్కడికి వచ్చాడు మూలికల కోసం. ఇంకా పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కొడుకు తల్లి అందరూ ఆనందపడిపోయారు. అనుకోకుండా మా అబ్బాయికి కడుపు నొప్పి వచ్చిందండి, మరి కొద్దిసేపట్లో పెళ్ళి అండి, ఆ సమయంలో డాక్టర్ ఎక్కడ దొరుకుతాడు అనుకుంటే దేవుడు పంపినట్టుగా మీరు వచ్చారు, ఏదైనా మందు అయ్యండి అనగా ఈ పెళ్లి కొడుకు కూడా, స్వామి మీరు మందు అయిపోతే చచ్చిపోతాను అన్నట్ట. అంటే నేను చెప్పేది మందు అంటే డాక్టర్లు ఇచ్చే మందు. అప్పుడు ఆయన 1 నిమిషం ఉండమని శిష్యుడిని తీసుకుని ఒక పొదలోకి వెళ్ళి ఒక 5 నిమిషాల తర్వాత ఇంతంత గుళికలు మూడిచ్చాడు. ఈ గుళికలు నోట్లో వేసుకుని మంచినీళ్ళు తాగు, నీ రోగం తగ్గిపోతుంది అన్నట్ట. వీడు ఆ గుళికలు వేసుకుని మంచినీళ్ళు తాగాడు కుట్టుకుని. 2 నిమిషాల్లో కడుపు నొప్పి తగ్గిపోయింది అమ్మాయి అన్నట్ట. ఇంకా ఆనందపడిపోయి పెళ్లి కొడుకు తండ్రి, మా అబ్బాయికి పెళ్లికి ముందు వచ్చిన రోగం తగ్గించేశారు, ఇదిగోనండి అని 100 కాసులు ఇచ్చాట. అప్పట్లో గురువులకి వైద్యులకి బాగా డబ్బు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ పురాణం వినేసి రహస్యంగా పారిపోతున్నారు. ఆ రోజుల్లో చక్కగా మంచి దక్షిణ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళిపోగానే శిష్యుడు వచ్చి, గురువుగారు ఇది అన్యాయం అన్నాడు. ఏమిట్రా అన్యాయం అంటే, మీరు ఆ పెళ్లి కొడుకు ఇచ్చిన మందు నేను చూశాను, ఏం చేశాడు ఎంతగిని ఈ డాక్టర్ గారు, ఆ పొదలోకి వెళ్ళి ఈ ఒళ్ళు ఇలా నలిపెట్ట, ఆయన చెమట వల్ల ఒంటికి ఏమైంది ఇంత మట్టి వచ్చింది, ఆ మట్టిని ఇంతంత గుళికలు చేసి ఆ కుర్రాడికి ఇచ్చి మింగించి మంచిని తగ్గించాడు. శరీరమునకున్న దిక్కుమాలిన మట్టిని గుళికలుగా చేసి వాడి చేత మింగించి నీళ్లు తాగిస్తే అసలు వాడికి రోగం ఎలా తగ్గింది, పోని తగ్గింది. మీరు 100 కాసులు ఎందుకు పుచ్చుకున్నారంటే, ఒరే పిచ్చాడు అదే నా నమ్మకం అంటే అన్నాడు. నేను అడవిలోకి వచ్చాను, నా దగ్గర ఈ సమయానికి మందు లేదు. మందు లేదు అనగానే అయ్యో మన జాతకం బాగాలేదు అందుకే వైద్యుడి దగ్గర మందు లేదు అనే బెంగతో వెంటనే గుండెకి తెచ్చిపోతాడు. వీళ్ళందరికీ నా మీద నమ్మకం, నేను ధన్వంతరి లాంటి వాడిని, అసలు నేను ముట్టుకుంటే రోగం తగ్గుతుందని నమ్మకం. ఈ నమ్మకం ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏదో మందు చేతిలో పెడితే ఆ మందు పెంగానే అమ్మాయి డాక్టర్ గారు ఇచ్చారు మంచి మందునే ఆ తృప్తి వల్ల రోగం తగ్గిపోతుంటండి. కొన్ని రోగాలు కేవలం నమ్మకంతో తగ్గిపోతాయి. అదే ఈ మందు నిజంగా మందు నువ్వు ఇచ్చిన, నువ్వు ఇచ్చేది నిజంగా మందే అయినా తగ్గదు, ఎందుకని నీ మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పే పురాణం నా బదులుగా మంత్రం గురించి కిరణ్ చెబితే మీరు వినరు, నేను చెబితే ఎందుకు వింటారు. ఈయన మీద ఒక ప్రామాణిక లక్షణం ఉన్నది కనుక. మా గురువుగారు 18 పురాణాలు చదివారు, శాస్త్రాలు చదివారు, సంస్కృత పండితుడు, ఆయన ఎప్పుడు ఏం చెప్పినా ప్రమాణం ఉంటుంది అని ఒక నమ్మకం ఉంది మీకు. ఏళ్ల తరబడి మీ అందరికీ ఆ నమ్మకం ఉంది. కాబట్టి నిజంగాను నేను ప్రామాణికంగానే చెబుతాను, అప్రామాణికమైన విషయం చెప్పను. ఎందుకంటే నేను చెప్పానంటే అందులో వెళ్ళి చూసుకోగలరు. ఇప్పుడు ఈ దృఢమైన నమ్మకం ఉండడం వల్ల నేను చెప్పింది మీకు పనిచేస్తుంది. నేను ఒక వసుధా మంత్రం ఇచ్చింది, వసుధా మంత్రం అంటే ఎందుకు నవ్వుతున్నారు? గురువుగారి మీద నమ్మకం ఉంది కాబట్టి. ఇదే వసుధా మంత్రం ఈయన ఇచ్చాడు అనుకోండి, ఇది నిజంగా వసుధా మంత్రం కాదేమోనండి అంటారు ఆయన చెప్తే. ఆయనకు కూడా అలాగే వస్తుంది, కంగారు వచ్చేస్తుంది. కంగారులు ఏం చేస్తాడంటే హ్రీం అని పోయి ఇంకేదో శ్రీం అంటాడు. ఈ మధ్యన ఒక ఆయన నా బదులుగా ఉపన్యాసం చెబుతూ గురువుగారు ఇచ్చిన మంత్రం చెబుతున్నానని ఓం హ్రీం శ్రీం క్రీం అన్నాడు. ఐస్ క్రీమ్ తినేసి బాగా క్లీం అనమంటే క్రీమ్ అంటే ఈ క్రీమ్ వల్ల ఉపయోగం ఉంది. కాబట్టి ఆ వ్యక్తి డాక్టర్ అనే నమ్మకం ఉండడం వల్ల ఆయన ఇచ్చినది మట్టి గుళ్ళికైనా పనిచేసింది. అదే ఆ వ్యక్తి డాక్టర్ అయినప్పటికీ వాడి మీద నమ్మకం ఎదుర్కోండి, ఆ వైద్యుని మీద విశ్వాసం లేనప్పుడు వాడు నిజంగా మంది ఇచ్చిన పని చేయదు. అందుకే కొన్ని క్లినిక్లకు వెళ్ళరు వాడు, కర్మగారు వెళ్ళినా ఈయనేం డాక్టర్ అండి అంటారు. అవధానం వారు చూస్తే ఉన్న నమ్మకం మనకి ఇంకోటి మీద లేదనమాట. కాబట్టి వైద్యుని మీద నమ్మకం వల్లే వాడు బతికాడు రా నాయన. నిజానికి వాడికి వచ్చింది గ్యాస్ ట్రబుల్. ఎవరో వంట చేసి పెట్టేశారు ఆరుగురు కలిసి. ఆ తిన్న వంట తినగానే లోపల జిల్జిల్ వాటర్ కూడా తాగలేదు అనుకుంటాను, దెబ్బ కడుపురేపు పట్టుకుంది. ఈ కడుపురేపుకి గ్యాస్కి ఏంటంటే కాసిన మంచినీళ్ళు తాగడమే, గుడికలు వంకతోటి మంచినీళ్ళు తగ్గించాడు ఆయన. మంచినీళ్ళు బాగా తాగితే గ్యాస్ ట్రబుల్ ఆటోమేటిక్గా తగ్గుతుంటాయి, ఇది విషయం అన్నాడు ఆయన. కాబట్టి ఇలాంటి కథలు కొన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. వైద్యుని మీద నమ్మకం వల్ల ఎక్కువగా ఉంటే ఆ వైద్యం పనిచేస్తుంది. ఇక చివరికి చెప్పాడు, గురువుగారి మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే ఆయన ఇచ్చిన మంత్రము, ఆయన ఇచ్చిన సూచన అంత బాగా పనిచేస్తుంది. గురువుగారి మీద నమ్మకం లేదు ఇంకేటి ఉపయోగం? నిన్నో మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, గురువుగారు మీరంటే నమ్మకం అనుకోండి కానీ వాడు ఎవడో ఇలా అన్నాడండి మీ గురించి అంటాడు. వాడు ఎవడో అలా అన్నాడని నువ్వు నమ్మేవంటే నీ గురువుగారి మీద నమ్మకం లేదు. ఇక అలాంటప్పుడు ఆ గురువుగారి దగ్గర ఎవడమ్మన్నాడయ్యా నిన్ను? నేను ఏమైనా బొట్టు పెట్టిరా నా దగ్గర ఉపన్యాసం ఏను అని ఏ గురువు అయినా చెప్పాడా? అలా చెబితే వాడు దొంగ గురువు. నేనైతే ఎప్పుడు నా దగ్గరికి రండి నేను మీకు ఉపన్యాసం చెబుతాను అని నా జీవితంలో ఎవరిని అడగలేదు. మీ అంతటి మీరే నా వెంట పడ్డారు, లాక్కొచ్చారు. ఏం కిరణ్ నేను ఏమైనా పిలిచానా? అసలు అతను ఎవరో నాకు తెలుసా? నా వెంట పడ్డాడు. ఈ డాక్టర్ గారు నేను ఏమైనా పిలిచానా? ఆయనే వచ్చారు. ఎంతెందుకు? చాలా కాలం తర్వాత 23లో మొట్టమొదట వ్యవసాయ తెప్పించి మళ్ళీ చాలా కాలం తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇక్కడికి పిలిపించారు. బొలిశెట్టి వెంకట గారు కానీ సుధ గారు కానీ వాళ్ళు ఎవరో నాకేం తెలియదు. ఎలాగో పట్టుకుని నా వెంటబడి రండి అని పిలిస్తూ వచ్చాను నేను. అంటే మీకు నమ్మకం ఉందనే కదా అర్థం. మా గురువుగారు మహాత్ముడనే నమ్మకంతో పిలిచారు, యావత్ జీవితం అదే నమ్మకంతో ఉండాలి. ఇవాళ నమ్మి రేపు పొద్దున గురువుగారు దుర్మార్గుడు అంటే ఎలాగా? నిన్న దేవుడా, ఇవాళ జీవుడా? దానివల్ల ఉపయోగం ఉంది. నీకు నిజంగా నమ్మకం ఉంటే యావత్ జీవితం అదే నమ్మకంతో ఉండు, ఆ గురువు నిన్ను దత్తాత్రేయుడి రక్షించి తీరుతాడు. గురువుగారి శక్తి కంటే గురువుగారి మీద భక్తి గొప్పది. నిజంగా మనం నమ్మాం, ఇంకా యావత్ జీవితం అదే భక్తితో ఉంటే ఆ గురువు శక్తి వజ్రం కంటే గొప్పదన్నారండి. సుదర్శన చక్రం కంటే, సోలం కంటే గురువు మీద ఉన్న భక్తి ఎక్కువ రక్షిస్తుంది అని వ్యాసుడు దేవీ భాగవతంలో మార్కండేయ పురాణంలో చెప్పాడు. అందువల్లే గురువుగారిని ఎవడన్నా నిందిస్తే నరికి పారేస్తామని ఎవరి పూర్వకాలంలో అయితే. భీముడు మహాభారతంలో రుక్మితో ఏమన్నాడు తెలుసా? ఉద్యోగ పర్వం అని ఉంటుంది భారతంలో, తెలుసుగా మీకు. మహాభారతం 18 పర్వాల్లో 5వ పర్వం ఉద్యోగ పర్వం. ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ శాంతి అనుశాసనిక అశ్వమేధ ఆశ్రమవాస మౌసల మహాప్రస్థానిక స్వర్గారోహణ పర్వములని మహాభారతం 18 పర్వాలు. ఆఖరిని అడుగుతారు 18 పర్వాల పేర్లు. అందులో 5వ పర్వం ఉద్యోగ పర్వం. ఈ ఉద్యోగ పర్వం అంటే ఏమిటనమాట? శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళడం, జనాలంతా ఇటు అటు చేరడం, 11 అక్షౌహిణీలు కౌరవుల పక్కన, 7 అక్షౌహిణీలు పాండవుల పక్కన చేరటం, ఈ యుద్ధానికి సంబంధించిన ప్రయత్నం. ఉద్యోగం అంటే గొప్ప ప్రయత్నం అని అర్థం. ఉద్యోగం అంటే అసలు పేరేమిటి? ప్రయత్నం. యుద్ధ ప్రయత్నాలు జరుగుతాయి. అందులో రుక్మిణీదేవి అన్నగారు ఒకడున్నాడు, వాడి పేరు రుక్మి పెద్దన్నగారు. వాడు ముందేం చేశాడు? పాండవులు వైపు వచ్చాడు, ఈ బోడి కృష్ణుడు మీకేం సాయం చేస్తాడు, నేను సాయం చేస్తాను, మీరు కృష్ణుడిని వదిలేయండి, నన్ను తీసుకోండి, కౌరవులు చంపుతానడగానే మండిపోయి భీముడికి మా గురువుగారిని తిడతావరా, నాలికి కోస్తాను జాగ్రత్త అన్నాడు. నాది కోస్తా, నీ నాలికి కోస్తా అన్నట్టు. నువ్వెవడోరా మాకు సాయం చేయడానికి? మాకు ఒక్క కృష్ణుడు చాలు, మా గురువుగారు బలరాముడు చాలు, గురునింద చేస్తే ఊరుకోను. నువ్వు సాయం చేయక్కర్లేదు ఏమక్కర్లేదు అవతల పొమ్మన్నారు. పాండవులు పొమ్మంటే కౌరవులు వైపు వచ్చి ఈ భీష్ముడు ఈ ద్రోణుడు పనికిమాలిన వాళ్ళు కర్ణుడు పనికిమాలిన వాడు నేనే గొప్పవాడు అన్నాను పొగుడు నేను నీకు సాయం చేస్తానన్నాడు. దాంతో వాడే ఉన్నాడు మిగతా వాళ్ళందరినీ పనికిమాలిన వాళ్ళు అంటారు కానీ కర్ణుడిని పనికిమాలిన వాడిని ఎందుకు అంటాను నీ సహాయం నాకు వద్దన్నాడు. చివరికి అటు వెళ్ళలేదు ఇటు వెళ్ళలేదండు యుద్ధంలో పాల్గొని వాడు వాడే. ఇదంతా కథ అంతా పూర్తిగా చెప్పకుండా క్లుప్తంగా ఎందుకు చెప్తానంటే తన గురువు అయిన బలరాముడిని కృష్ణుడిని నిందిస్తే చీల్చి పారేస్తాను. నువ్వు లక్ అక్షౌహిణి కాదు, 10 అక్షౌహిణీల సైన్యంతో నాకు సాయంగా వచ్చినా నాకు అది అనవసరం, మా గురువుగారే గొప్ప అన్నాడు. అలా పట్టుకున్నారు కాబట్టే పాండవులు విజయం పొందారు. ఎవడవరాను మా గురువుగారి ఏమన్నా మాట్లాడమని అరిగి పారేస్తాం అనేవారట ఆ రోజుల్లో. గురు నింద సహించరు, గురువుని నిందిస్తే ప్రాణం తీసేవారు ఆ రోజుల్లో. కలియుగంలో అలా హత్యలు చేయకూడదు పాపం కనుక గురు నింద వినకూడదు, లేదా వాడికి చట్టబద్ధంగా ఎలా సమాధానం చెప్పాలో అలా చెయ్యాలి చట్టానికి లోబడి. అంతే తప్ప మా గురువు గారిని వాడు ఎవడో తిట్టాడంటే నిప్పులేందే పగరాదు కాబట్టి ఈయనలో లోపం ఉంది అంటే ఇక అప్పుడు ఆ గురువుగారి వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు, సరిగదా మహాపాపం వచ్చి పడుతుంది. అందుకని ఏం చెప్పారు గుర్తుపెట్టుకోవాల్సిన లోకం మళ్ళీ వెనక్కి వచ్చి మంత్రి తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురువు యాదృశీ భావన ఎత్ర సిద్ధిర్భవతి తాదృశీ. నీకు వీళ్ళందరి మీద ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత బాగా ఫలం వస్తుంది. పూర్వం ఒకప్పుడు అయోధ్యాపురంలో దేవదత్తుడు అని ఒక పండితుడు ఉన్నాడు. వాడు చాలా గొప్ప పండితుడు, స్వయంగా 4 వేదాలు చదువుకుని అర్థం కూడా చెబుతాడు. చాలామంది వేదం చదువుతారు కానీ భాష మీద పట్టు లేకపోవటం వల్ల దాని అర్థం తెలియదు. వేదంలో ఉన్నటువంటి వ్యాకరణానికి ఇప్పుడున్న పాణినీ వ్యాకరణానికి కొన్ని తేడాలు ఉంటాయి కాబట్టి వేద వ్యాకరణం చాలా విచిత్రమైందండి, అది తెలుసుకోకపోతే దాని అర్థం చెప్పలేదు. కర్ణశబ్దం ఉంది, కర్ణశబ్దం పుల్లింగం కాబట్టి కర్ణైహి చెవులతో శృణుయామ వింటామని ఉండాలి మామూలుగా అయితే లౌకిక సంస్కృతంలో. కానీ వేద సంస్కృతంలో ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ కర్ణేభి అని ఉంటుంది. ఇప్పుడు కర్ణేభి అన్నది నిజానికి వ్యాకరణ విరుద్ధం కానీ అది వేదం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి కొన్ని ప్రయోగాలు విచిత్రంగా ఉంటాయి. ఆనాటి ఆ సంస్కృతం వేద సంస్కృతం తెలియకపోతే అర్థం తెలియదు. ఆశ్చర్యకరమైన ఎన్నెన్నో విశేషాలు వాటిలో ఉంటాయి, వాటి మీద పరిశోధన చేయటం అంత తేలిక కాదు. కాబట్టి చదువుకోవడం ఒక ఎత్తు, రోజు ఏదో చదువుకుపోతూ ఉంటారు దాని అర్థం వాడికి తెలియదు. తెలిస్తే ఎప్పుడూ ఆనందం పొందుతాడు కదండి. ఇప్పుడు మేము భాగవతం చదువుతున్నా, దేవీ భాగవతం చదువుతున్నా, 18 పురాణాలు చదువుతున్నా, దాన్ని ఇన్ని పురాణాలు అనువాదం చేస్తున్నామంటే ఆ భాష మీద పట్టు ఉండడం వల్ల, ఇన్ని శ్లోకాలు ఇన్ని పద్యాలు అవధానాలు రాస్తున్నామంటే భాష మీద పట్టు ఉండడం వల్ల, దాని అర్థం తెలిసినప్పుడు ఉన్న ఆనందం లేకపోతే ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. నా చిన్నప్పుడు స్కూల్కి వెడితే టేక్ యువర్ సీట్ అన్నాడు. అంటే నేను అనుకున్నాను సీట్ ఇంటికి పట్టుకుపోవాలనుకుని ఇంటికి పట్టుకుపోయా. వాడు అన్నాడు ఇదేంటారు ఇక్కడ కుర్చీ పట్టుకుపోయావంటే టేక్ యువర్ సీట్ అన్నారు కదండి అన్నారు టీచర్ గారు. టేక్ యువర్ సీట్ అంటే నా ఉద్దేశం ఏంటి, టేక్ అంటే తీసుకెళ్ళము, యువర్ సీట్ నీ సీటు అంటే నీ సీటు పట్టుకుపో అన్నాడు అనుకుని నా ఇంటికి పట్టుకుపోయానండి. అంటే ఒరే నాయన టేక్ యువర్ సీట్ అంటే ఈ సీట్ని మోసుకోమని కదరా కూర్చోమనరా అన్నాడు ఆయన. ఇదేం విచిత్రం భాష అన్నాను అప్పట్లో తిరిగిగా. కాబట్టి ఒక విచిత్రమైన భాష అలా ఉంటుంది. యాక్చువల్గా మరి నాకేం చెప్పారు టీచర్ గారు, టేక్ అనగా తీసుకున్నట, సీట్ అంటే కూర్చునే ఆసనం అన్నాడు. టేక్ యువర్ సీట్ అంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మరి. కాబట్టి ఇది పట్టుకుపో, మీరు చాలా మంచివాడు, ఇప్పుడు పట్టుకుపోమని ఈ సోఫా ఏం పట్టుకెడతాను నా ముఖానికి, ఇది పట్టుకెళ్ళాలంటే మళ్ళీ ఏ ఇంటర్లో మీరే బుక్ చేయాలి. ఎక్స్ట్రా సూట్ కేసు ఎంత పుచ్చుకుంటాడండి ఇప్పుడు ఇండియా? ఒక సూట్ కేసు పట్టుకెళ్ళాలంటే ఏం చేయాలి? 160 pounds. అంతకంటే 160 pounds లగిస్తే జేబులో వేసుకెళ్ళడం తెలియదు కాదు. కాబట్టి సూట్ కేసుకే అంత రేట్ అంటే, కాబట్టి ఇప్పుడు టేక్ యువర్ సీట్ అనే పట్టుకెళ్ళాం అది వేరే విషయం, కానీ భాష తెలియనప్పుడు దానికి మీద రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. అందువల్ల చదువుకునేటప్పుడు పూర్వం వేదము ఆ వేద వ్యాకరణము దాని అర్థము తెలుసుకుని చదివేవారు. అందుకే వాళ్ళని వేద వేదాంగ పారంగత పరంగత ఇది పారంగత చివరి వరకు అంచు వరకు చూశారన్నమాట. అంటే చదువులో పరాకాష్ఠకి వెళ్ళారు, చివరి దాకా వెళ్ళారు అంత పండితులు. అటువంటి వాడు దేవదత్తుడు. అతనికి ఒకే ఒక్క భార్య కూడా ఉన్నది, మంచి అందగత్తె. పెళ్ళి 16 పిల్లలు పుట్టలేదు పాపం, సంతానం కలగలేదు. పాండిత్యం ఉన్నది, ఉన్నదేమో సాక్షాత్తు సరయూ తీరంలో అయోధ్యానగరం. ధనం లెక్కలేనంత ఉంది, లంక అంత కొంపు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పిల్లలు లేరు, ఒక్క వారసుడు కూడా లేడు. దాంతో ఆయనకి బాధ కలిగింది. వెంటనే ఏం చేశాడు, జమదగ్ని మహర్షిని, మహాత్మా నాకు సంతానం కలగడానికి ఏం చేస్తే బాగుంటుంది అని సలహా అడిగాడు. అప్పుడు ఆయన రోమసుడు మొదలైన మునులతో బాగా ఆలోచించి, పుత్రకామ ఇష్టి యాగం చాలా గొప్పది, ఇష్టి అంటే యజ్ఞము, కామము అంటే కోరిక, కామ ఇష్టి కామేష్టి అంటే కోరికతో చేసే యజ్ఞం అని అర్థం అన్నమాట. ఏ కోరికతో? పుత్రులు కావాలనే కోరికతో చేస్తే పుత్రకామేష్టి, శత్రువులు మిత్రులు కావాలనే కోరికతో చేస్తే మిత్రకామేష్టి, ఇల్లు కావాలి అనే కోరికతో యజ్ఞం చేస్తే గృహకామేష్టి. మీకు భాగవతం కాకుండా ఇంకా చాలా పురాణాలు చెప్పారు కదా, నా పురాణాలు ఎక్కువ పురాణాలు విన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చేస్తాడు సరే, అందులో మార్కండేయ పురాణం విన్నావుగా, అందులో ఉత్తమ మనువు చరిత్రలు ఏమైనా ఉంటుంది, భార్యతో భర్తకి తగాదా వచ్చింది, రోజు మొగుడు తిట్టేది ఆవిడ, ఏమన్నా తాగమని ఇస్తే మొహమ్మద్ కొట్టేది టేకంగా. మీరు ఎంత అదృష్టవంతులు, మీ భార్య ఆమెని వేడివేడి కాఫీ మొహమ్మద్ కొట్టట్లే, నా మహానంద కాఫీ కొట్టవే అని మీరు అడగట్లేదు, కానీ ఆ రోజును కొట్టింది ఆవిడ. ఏది ఉత్తమ మనువు? ఉత్తమ మనువు అంటే తెలుసుగా మీకు, నిన్నే చెప్పాను, స్వయంభూ మనువు కొడుకు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ఉత్తానపాదుడు రెండో కొడుకు ఉత్తముడు, వాడి బెళ్ళం మొహమ్మద్ కొట్టింది ఆవిడ ఏకంగా. అప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. ఆ కథ అంతా మార్కండేయ పురాణంలో అద్భుతంగా ఉంటుంది. నా భార్య నా మాట వింటూ అనుకూలంగా కాపురం చేయాలంటే ఏం చేయాలని అడిగితే, మిత్రవింద లేక మిత్రకామేష్టి అని ఒక కార్యక్రమం ఉన్నది, శత్రువుల్ని మిత్రుల్ని చేసేటువంటి యజ్ఞము, పుత్రకామేష్టిలాగే మిత్రకామేష్టి అని మిత్ర సూక్తం చదువుతారు అని ఆ యజ్ఞం చేయించగానే భార్య మారిపోయింది. మారిపోయాక ఈ ఉత్తముడికి అతని భార్యకి ఇద్దరికీ ఒక శుభముహూర్తంలో కొడుకు పుట్టాడు. ఉత్తముడికి ఉత్తమురాలైన భార్య యందు ఉత్తమ ముహూర్తంలో ఉత్తమ కాలంలో ఉత్తమ తిథి యందు పుట్టాడు గనక వీడు కూడా ఉత్తముడే అని ఆకాశవాణి అంది. వాడు మనువుల్లో నాలుగోవాడు అనమాట. మూడోవాడు, మొదటి మనువు ఎవరు? స్వయంభువు. రెండోవాడు సారోచిషుడు. మూడు ఉత్తమ మనువు. ఇలా పుట్టాడు వాడు, అంటే మిత్రకామేష్టి యాగం జరిగాక పుట్టాడు. ఎంత అద్భుతమైన కదా అది. నాలుగోవాడు తామసుడు. ఐదోవాడు రైవతుడు. ఆ రైవతుడు కూతురే రేవతి, బలరాముడి భార్య. ఆరు చాక్షుష మనువు. ఏడు ఇప్పుడు వైవస్వత మనువు. ఈ తర్వాత సూర్యసావర్ణి, మేరుసావర్ణి, రుద్రసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, రౌచ్యుడు, భౌత్యుడు, ఇలా 14 మంది మనువులే మళ్ళీ తిరుగుతారు. మళ్ళీ ఎంతమంది అయ్యాక ఆఖరి మళ్ళీ స్వయంభూ మనువు వస్తాడు. కాకపోతే ఆ మనువు స్థానంలో పాతాయన రాడు, ఆయన మోక్షం పొందుతాడు. మీరు కూడా ఎవరైనా మంచి పనులు చేస్తే పదవిలోకి ఎడతారు. స్వయంభూ మనువు అనేది ఒక పదవి, ఆంజనేయుడు కూడా ఒక పదవే. ఇప్పుడున్న ఆంజనేయుడు భవిష్యత్తులో బ్రహ్మగారు అయిపోతాడు కదా, అప్పుడు నెక్స్ట్ ఆంజనేయుడు ఎవరు వస్తారు? ఇంకొక ఆయన వస్తాడు. ఇప్పుడున్న బ్రహ్మగారు విష్ణువులో లీనమైపోతాడు. ఇంద్ర పదవి కూడా అంతే. ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు. ఇప్పుడున్న ఆయన పేరు ఏమిటి? పురంధరుడు. నెక్స్ట్ ఇంద్రుడు ఎవరు? ఇంద్రసేన మహారాజు, అంటే బలిచక్రవర్తి. బలిచక్రవర్తి పేరు ఇంద్రసేనుడు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం పాతాళంలో ఉన్నాడు. ఆయనకి కాపలాగా వామనుడు ఉన్నాడు. భవిష్యత్తులో ఈ ఇంద్రుడు వెళ్ళిపోయాక సూర్యసావర్ణి మనువు అవుతున్నప్పుడు ఈ దేవేంద్రుడి పదవిలో బలిచక్రవర్తి పెడతాడు. బలిచక్రవర్తి అసలు పేరు ఇంద్రసేనుడు, కానీ బలం ఉండడం వల్ల ఏమన్నారాయన బలిహి అన్నారాయన. ఇప్పుడున్న మనువు గారు కూడా ఇవాళ మనువు అవ్వట్లే ఒక్క రోజులో. ఆయన అసలు పేరు సురధుడు. ఎవరు? మీరు విన్నారే దుర్గా సప్తశతిలో, సురధో నామ రాజా భూత్ సమస్తే క్షితిమండలే. సురధుడనే రాజుగారు ఐశ్వర్యం కోల్పోయాడు. ఆ తర్వాత సమాధి అనేటటువంటి వర్తకుడు, ఈ ఇద్దరు సుమేధుడి దగ్గరికి వెళ్ళారు. సుమేధుడు వాళ్ళ చేత యజ్ఞం చేయించాడు, చండీ యాగం, అమ్మవారి పారాయణ చేయించాడు. అప్పుడు అమ్మ ప్రత్యక్షమయ్యింది. ప్రత్యక్షం ఏమంది? రాజా నీకేం కావాలంటే, నాకు నా రాజ్యం కావాలంటే ఇప్పుడు రాజ్యం వస్తుంది, సుఖంగా ఉంటావు, నువ్వు శరీరం విడిచిపెట్టాక సూర్యుడికి ఛాయాదేవికి కొడుగ్గా పుడతావు, 8వ మనువు అవుతావు అంది. ఆయన ఎంతో కాలం పరిపాలించాక అప్పుడు శరీరం విడిచిపెట్టి బ్రహ్మగారి ఆశీర్వచనంతో సూర్యభగవానుడికి ఆయన రెండో భార్య ఛాయాదేవికి కొడుగ్గా పుట్టాడు. ఆయనకి సావర్ణి, సూర్య సావర్ణి అని పేరు వచ్చింది. రెండవ మనువు కాలం సారోచేష మనువు కాలంలో పుట్టిన సురధుడు ఇప్పుడు 8వ మనువు అవుతున్నాడు. స్వారోచిషేంతరే పూర్వం అని అందుకే ప్రారంభంలో ఎత్తుకున్నారు. అవునా? దీన్ని బట్టి ఎందుకు వస్తుందన్నమాట, ఎన్ని యుగాలైనా వాళ్ళు చేసిన పుణ్యం ఏదో కాలంలో ఓ మంచి పదవిస్తుంది. ఇవాళ మీరు పురాణం వింటున్నారంటే ఇది ఇవాళ్ళదే పోదండోయ్, కొన్ని మనువుల తర్వాత కూడా మీకు ఈ పురాణ ఫలం లభిస్తుంది, ఆనాడు మీకు ఒక గొప్ప పదవిస్తుంది, మీరు నమ్మి చేయండి. కాబట్టి ఇవన్నీ పదవులు, అందులోకి మనం కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తాను నేను, ఎప్పటికీ కూడా కార్యక్రమాల మీద విశ్వాసంతో చేస్తే ఆ యజ్ఞఫలం ఉంటుంది. మిత్రకామేష్టి అటువంటిది, అలాగే పుత్రకామేష్టి పుత్రుడు కావాలనే కోరికతో చేసే యజ్ఞం. ఈ కథ కృతయుగంలో జరిగిందండి, త్రేతాయుగంలో రాముడి కంటే ముందు జరిగిన కథ. పైగా దేవీ భాగవతంలో ఎందులో ఉంటుంది, మూడవ స్కంధంలో ఉంటుంది. సరే, ఇప్పుడు అంతా కలిసి పుత్రకామేష్టి మీ చేత చేయిస్తామన్నారు. ఈ దేవదత్తుడు నా భార్యా సమేతంగా యజ్ఞం చేయించుకుంటాను, యజ్ఞఫలం వల్ల కొడుకు పుడతాడని మీరే చెప్పారు కనుక మీ అందరి మీద నాకు నమ్మకం, ఎక్కడ యజ్ఞం చేద్దాం అనగా సరయూ తీరంలో చేద్దామన్నారు. ఈయన బాగా డబ్బు ఉన్నవాడు కనుక అక్కడ మంచి పందిరేయించాడు. ఇలా టెంపరీ టెంట్ కాకుండా అద్భుతమైన మంచి అపూర్వమైన ఏర్పాట్లు చేశాడు, ప్రబంధం చేశాడు. యజమాన శాల అంటే అందులో యజ్ఞం చేశాయని పడుకుంటాడు రాత్రిపూట, అందులోనూ యజ్ఞకొండ ఉంటుంది. పత్నీశాల, భార్య మళ్ళీ విడిగా పడుకోవాలి, అక్కడ కూడా ఇద్దరు తోసుంటా అని తిట్టుకోకూడదు కదా, అందుకని విడివిడిగా పెట్టారు. సదస్యశాల, ఋషులు అందులో పాల్గొనే సభ్యులు ఉంటారే వాళ్ళందరికీ ఒక శాల ఉంటుంది. తర్వాత అగ్నిశాల, అగ్నిద్రశాల అంటారు. ఇలా ఏ శాలకు ఆ శాల పెట్టారు. యజ్ఞంలో అన్నదానం బాగా జరగాలి, అవన్నీ ఏర్పాట్లు చేశారు. వాటికి కూడా ఆ రోజుల్లో నిష్ఠంటే నిష్ఠే, 5 కుండములతో కూడినటువంటి యజ్ఞశాల ఏర్పాటైంది. త్రికోణాకారంలోను చతురస్రాకారంలోను వృత్తాకారంలోనూ ఉండేటటువంటి మొత్తం 5 కుండాలు పెట్టారు. ఇంత భారీగా సరయూ తీరంలో పుత్రకామేష్టి జరుగుతున్నప్పుడు పాల్గొనేవాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళే ఉండాలి, చూడడానికి వచ్చేవాళ్ళు, నియమనిష్టలతో వచ్చేవారు. ఇక యజ్ఞం చేయించేవాళ్ళు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళై ఉండాలి. విశ్వామిత్ర మహర్షి, గోభిలుడు, వశిష్ఠుడు, జమదగ్ని, రోమసి మహర్షి ఇటువంటి వాళ్ళు పాల్గొన్నారండి ఏక యజ్ఞంలో. ఆయన చాలా అదృష్టవంతుడే విధంగా దేవదత్తుడు. అందరూ ఒకళ్ళు మించిన వాడు ఒకళ్ళే. అందులో సామవేదం చదవడానికి గోభిలుడని ఆయన పెట్టుకున్నాడు, విశ్వామిత్రుడేమో ఋగ్వేదం చదివాడు, వశిష్ఠుడు యజుర్వేదం చదివాడు, అథర్వణ వేదాన్ని జమదగ్గిని చదివాడు. ఇలా యజ్ఞం జరిగేటప్పుడు ఎప్పుడు కూడా యజ్ఞంలో ఆహుతులు అయ్యాక ఏం చేయాలి, ఈ వేద పఠన జరగాలి. వేదం జరగకపోతే ఆ యజ్ఞం యజ్ఞం కాదు. వేదం అంటే అటువంటి మహానుభావులు చదువుతుంటే వినాలి. అబ్బా, అసలు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గోభిరుడు, జమదగ్ని, రోమసుడు, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, ఇటువంటి మహానుభావులట ఋషులంత. అటువంటిది మళ్ళీ జీవితంలో ఎప్పుడో చూడగలం అనిపిస్తున్నాడు, అది చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు. ఈ మధ్యకాలంలో కూడా 60 వేదాల వల్ల తప్పులు పెట్టేట వేదంలో వీడి మొహం తగలయ్యా. వేదంలో తప్పులు ఉంటాయటండి, ఎవడన్నా నీ మొహానికి చేత కాకపోతే నోరు మూసుకు కూర్చోవాలి, కానీ వేద పండితుల దగ్గర లోపం ఉండదు. ఎవడ పడితే వాడు కలియుగంలో ప్రతివాడు అశుద్ధ గురువులు తయారైపోయారు, ప్రసిద్ధి పొందడానికి పిచ్చివాగులు ఆగడం, ఇటువంటి వాళ్ళు పురుగు పడి చచ్చిపోతాటండి. వేదములను వేద పండితులను నోటికొచ్చినట్టు తిరస్కరిస్తే భవిష్యత్తులో క్యాన్సర్తో పోతారు. మీరు నేను చెప్పిన మాట నమ్ముతారు, కొద్ది రోజుల్లోనే మీకు తెలుస్తుంది. పిచ్చివగుడు అక్కడ నోరు ఉంది కదా అని. ఇంతలో ఏం జరిగింది, రోజు యజ్ఞం అయ్యాక వేద పఠనం జరుగుతూ ఉండగా ఒకరోజున గోభిలుడు సామవేదం చదువుతున్నాడు. ఈయన స్వయంగా పండితుడని చెప్పానుగా, యజ్ఞం చేయించుకునే అని పండితుడు. ఈయన కూడా వింటూ వింటూ లోపల లోపల పైకి అనకూడదు. కొంతమంది ఏంటంటే పాట పడుతుంటే అయ్యాక గొంతు కలపాలి కానీ ముందే వీళ్ళు ఎత్తేసుకుంటారు. ఇప్పుడు నేను ముందు చరణం నేను అన్నాక అప్పుడు రెండోసారి మీరు అనాలి, అంతేగాని నేను మొదలెడితే సత్యదేవుని అని కానీ మీరు కూడా సత్యదేవుని అని మొదలెడితే శృతి ఎగిరిపోదు. కాబట్టి ఎప్పుడు పాడేటప్పుడు గొంతు కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పలకాలి. ఈయన కొంచెం ఔచిత్యం కలిగిన వాడు కనుక ఆయన చదువుతుంటే లోపల లోపలే తప్ప పైకి అనకుండా ఉన్నాడు. హఠాత్తుగా గోపినుడికి ఆయాసం వచ్చింది. దాంతో స్వరం తప్పిందో చాట. మంత్రంలో ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము అని ఉంటాయి. అందులో ఉదాత్తం బదులు అనుదాత్తం వచ్చేసినట్టుంది. పైకి అనబలిసింది, కిందకు అన్నాడు. అది కేవలం పాప ఆయనకి చేతగా కాదు, ఆయాసం. కొంతకాలం పైకి అడిగిన ఆయాసం వస్తుంది. ఒక్కోసారి గ్యాస్ ట్రబుల్ వస్తుంది, అప్పుడు మేము కూడా అంటాం. అది తప్ప కావాలని అనం కదా. శరీరాన్ని ఎవడన్నా అదుపులో పెట్టగలడా? వయస్సును ఎవడన్నా అదుపులో పెట్టగలడా? ఏదో నేనంటే ఎప్పుడు చూసినా 16 ఏళ్ళ కుర్రాళ్ళ కనపడుతాను, కానీ అవధాన వారు అప్పుడే 80 ఏళ్ళ ఇలా కనపడుతాను. అక్కడ ముందు కిరణ్ను చూస్తే ఎవరో అన్నారు, ఏమండి మీ తాతయ్య అని. అప్పుడు నాకు ఎంత ఆనందం వచ్చింది, ఓహో కిరణ్కి నేను మనవాళ్ళే కనపడుతున్నానంటే నేను ఎంత అందగా అండి అనిపించింది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, వయస్సును ఎవడాపగలడు? ఆ మధ్యన భార్యాభర్తలు ఎడుతుంటే మీ అక్కయ్య అన్నారట. నిజంగా జరిగింది అంటే ఇంకెదుగు ఉన్నది ఉన్నట్టుగా. మా అన్నయ్య కాబట్టి ఏమనుకోడు, కానీ మా రెండో అన్నయ్య ఆయన భార్య కలిసి ఎయిర్పోర్ట్కి వెడితే ఏమండి సీనియర్ సిటిజన్స్ క్యూ అన్నారట. ఆవిడ మా ఆవిడ ఉండాలి, కానీ వాడు ఎలా ఉండిపోయట. అంటే వాళ్ళు ఆవిడని చూస్తే సీనియర్ సిటిజన్ లాగా, ఈయన చూస్తేనేమో నాలాగా జూనియర్ సిటిజన్లా అనిపించేట. మా అన్నయ్య చెప్పలేక రవడం అనమాట. ఎందుకంటే ఆయన చూస్తే కాస్త సన్నగా చక్క, అందులో జుట్టుకు రంగు కూడా వేశారు. అదే కాస్త కుర్రాళ్ళగా కనిపించే ఉంటాడు 50 ఏళ్ళ ఆయనలాగా. ఆవిడ చూస్తేమో 80 ఏళ్ళ ఆవిడలా కనపడింది. అందుకని ఈయనకి ఆవిడ ఏదో అత్తగారు అనుకున్నారట. ఒక్కోసారి అలాగే ఉంటుంది కర్మయోగం. అందుకే భార్యను తీసుకెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భార్యామణి చిన్నదానిలా అనిపిస్తే మీ అమ్మాయి అంటే అదొక బాధ, లేదా ఈయన ఏమన్నా మీ అబ్బాయి అంటే అది ఇంకో బాధ. అంచేత ఈడు జోడు అన్నారు. మేము చాలా కాలం పురాణ పారాయణ చేస్తున్నప్పుడు 1990 సరిగ్గా ఆ సంవత్సరమే నేను ఎంఏలో అడుగుపెట్టా. అలా ఎంఏ క్లాసులోకి అడుగుపెట్టిన కొత్తల్లో లక్ష్మణ యతీంద్రుల వారు మహాభారతం పారాయణ చేయమని కోరారు. చేద్దామని వెడుతూ ఉంటే ఆ పారాయణకి ఒక ఆయన వచ్చాడు. రాగానే అడిగిన అడగపోయిన అందరితో, ఏముండో ఈవిడ మావిడ, ఏముండో ఈవిడ మావిడ, ఏమిటి అని అలా వచ్చిన వాళ్ళందరికీ అసలు అడిగిన అడగపోయినా మావిడ మావిడ అంటాడు ఏమిటి అని నాకు అనుమానం వచ్చింది. అప్పటికి నేను ఇంకా కుర్రాడు కాబట్టి తెలియలేదు. అప్పుడు పక్క వాళ్ళు చెప్పారు, ఆయనకేమో 60 ఏళ్ళు, ఆవిడకి 40, ఈయనకి 2వ పెళ్ళి. అందుకని రాగానే మీ అమ్మాయి అని అడుగుతారట. ఈ బాధపడలేక ఆవిడ మా అమ్మాయి కాదు నా ఆవిడని చెప్పడం కోసం అడిగిన వాడికి అడగిన వాడికి ఈవిడ మావిడ, ఈవిడ మావిడ, ఈవిడే మావిడ అని చెప్పుకోవడం మొదలెట్టాడు. అందువల్ల ఎప్పుడైనా సరే 80 ఏళ్ళు వచ్చాక 25 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం బాగుంటుంది అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. వృద్ధస్య తరుణి విషం, ముసలాడికి యవ్వనంలో ఉన్న భార్య విషంతో సమానం. ఈవిడ ఎవరు చూస్తారో అని బెంగ, ఎవరు ఉంటారో అని బెంగ, రోజు కాపాడుకోలేక నానా బాధ పడ్డాం అన్నమాట. అలాగా శరీర ధర్మం వల్ల ఆయాసం వచ్చి పాపం కొంచెం స్వరం తప్పితే గోపిలుడు కోపం వచ్చేసింది. కొంచెం పిచ్చి ఎక్కువ ఆయనకి పైగా, ఎవడన్నా స్వరం తప్పినా తప్పు మాట మాట్లాడినా రయ్యమ లేచిపోతాడు. వెనక ముందు చూడకుండా ఒరేరే మూఢ అన్నట్టు, ఓరి మూర్ఖుడా, కష్టపడి బోరెడు డబ్బు ఖర్చు పెట్టి కొడుకులు కావాలనే కోరికతో పుత్రకామేష్టి చేస్తూ ఉంటే అందులో మంత్రాన్ని తప్పుగా ఉచ్చరిస్తావా, స్వరభంగం చేస్తావా వేదంలో అని మూర్ఖుడా అని తిట్టాడు. అసలు ఎవడైనా మూర్ఖాన్ని తిట్టచ్చా? అవతలాడు గోభీలుడు, పైగా వశిష్ఠుడంతటి వాడికి చుట్టం, పరమ పండితుడు, ఆయనకి కోపం వచ్చేసింది. నన్ను మూర్ఖ అంటావరా? ఇదే నీకు నా శాపం, నీకు కొడుకు పుడతాడు, వాడుట్టి మూర్ఖుడు, చదువులేని సొంటైపోతాడని శపించేశాడు. మానవులకి శరీర ఆరోగ్యం సహకరించినప్పుడు ఆయాసాలు వస్తాయి. ఈ ఆయాసం వచ్చినప్పుడు ఊపిరి బిగబడుతున్నప్పుడు ఒక్కోసారి స్వరంలో ఉచ్చారణలో లోపాలు వస్తాయి. అంతమాత్రం చేతనే మూఢ అంటావా? అందరూ వింటూ ఉండగా ఈ సదస్సులైన పండితులందరి మధ్యలో పుత్రకామేష్టి దగ్గర సరయూ తీరంలో నోటికొచ్చినట్టు సొంట అన్నావు గనక నీకు ఇదే తంట, నీ కొడుకు సొంట అయిపడతాడని చెప్పించేశాడు. దెబ్బకి మత్తు దిగిపోయింది నీకు దేవదత్తుడికి, వెంటనే కాళ్ళ మీద పడిపోయి ఏడ్చేశాడు. మహాత్మా, ఇంత ఖర్చు పెట్టి ఇన్ని రోజుల పాటు నియమనిష్టలతో యజ్ఞం చేస్తే చివరికి నాకు సొంటైన కొడుకు పుడితే నేను ఏమైపోతాను? నేను చేసింది పొరపాటే, చాలా పెద్ద పొరపాటు చేశాను, నన్ను క్షమించు. ఎందుకో క్షణికోద్రేకంతో నేను సొంట అన్నాను, కానీ నువ్వు సొంట కొడుకు అన్నావు. కొడుకు సొంట అవ్వడం కంటే బాధ మరవట్లేదు. అసలు పిల్లలు పుట్టపోయినా పర్వాలేదు, కానీ పనికిమాలినాడు, అక్షరం ఒక్కరానివాడు, అందరి చేత చివాట్లో తినే కొడుకు పుడితే లాభం ఏమిటి బాబు? నన్ను రక్షించి ఈ శాపాన్ని వెనక్కి తిప్పుకో అంటే ఆయన జాలి పడిపోయిన, ఆయన నువ్వు తొందరపడ్డావు, నేను తొందరపడ్డాను, కానీ ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను, శాపాన్ని మారుస్తాను, నీకు కొడుకు పుడతాడు, 12 ఏళ్ళ వరకు నీ ఇంట్లో ఉంటాడు, ఆ తర్వాత నీ ఇల్లు వదిలి రహస్యంగా ఎక్కడికో పోతాడు. 16వ ఏట వరకు ఉత్తి సొంట, సరిగ్గా మాటలు లేక ఉచ్చారణ కూడా సరిగ్గా లేక అందరి చేత చవటగా పిలువబడతాడు. 16 ఏళ్ళు తర్వాత ఈ యజ్ఞఫలం వల్ల, నా వాక్శుద్ధి వల్ల అమ్మ అనుగ్రహం అతనికి కలుగుతుంది, వాడు పండితుడు అవుతాడు, జగత్ ప్రసిద్ధికి ఎక్కుతాడన్నాడు. అమ్మని నమ్మేవు నువ్వు, నా మంత్రోచ్చారణతో చెబుతున్నమాట అనగానే 16 ఏళ్ల పాటు ఒక కొడుకు సొంట అనిపించుకుంటూ ఉంటే తట్టుకోవడం ఎంత కష్టమండి. దానివల్ల యజ్ఞం చేశాడు కానీ ముఖంలో ఎక్కడ కళాకాంతులు లేకుండా అయిపోయాయి. అందుకే కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మహానుభావులైన గురువుల్ని నోటికొచ్చినట్టు మాట్లాడేస్తే వాడి మనసుకు బాధ కలిగితే ఏమవుతుంది? శాపం అవుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. యావజ్జీవితం ఒకసారి మనం గురువు అన్నామంటే వాడిని గౌరవంగా చూడాలి, లేకపోతే మాట్లాడు కొనుక్కోవాలి. ఆ మనిషి మనసుకు బాధ కలిగిస్తే నువ్వు ఇంతకాలం చేసిన శాపం ఏమైపోతుంది? కాబట్టి వాక్కుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. నిజంగానే కొన్ని కొన్ని తప్పుడు శబ్దాలు చాలామంది వాడతారు. యజ్ఞ యాగాది క్రతువుటి పై మధ్యన ఎవడో, యజ్ఞం అంటే ఏమిటి, యాగం అంటే ఏమిటి, క్రతువు అంటే ఏమిటి, అన్నిటికీ యజ్ఞం అని అర్థం. యజ్ఞం అన్నా క్రతువు అన్నా యాగం అన్నా ఇష్టి అన్నా అన్నిటికీ అదే అర్థం. కానీ వీడు మహామేధావి కదా, యజ్ఞ యాగాదులు చేయించానండి అంటాడు అగ్నిప్పులాగా. కర్మ ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఉన్నా ఏం చేస్తాం, స్టేజీ మీద ఏం అన్నారు లేదు. ఇప్పుడు నేను చాలామంది చూస్తుంటాను, మహానుభావులు ఉపన్యాసాలతో ప్రసిద్ధికి ఎక్కేసి ఎక్కడికి వెళ్ళిన వాళ్ళే కనపడుతుంటారే, వాళ్ళు మాట్లాడే శబ్దాలు వింటే ఒక్కోసారి చెవులు మూసుకోవాలి. కానీ పేరెత్తితే వీడికి ఈరిషేమో అంటారు, అందుకని నోరు మూసుకు కూర్చోవలసి వస్తుంది. పాండిత్యం ఉన్నప్పటికి కూడా సీతమ్మ తల్లిట. అసలు అమ్మ అంటే ఏమిటండి, తల్లి ఏమిటి? సీతమ్మ తల్లి రామయ్య తండ్రి అంటే నీకు తెలియకుండా నేను ఎన్ని మాటలు మాడుతున్నా నీకు తెలియట్లేదు ఈ మధ్యన. సాధారణంగా చూడండి, ఎక్కువ మందిని యజ్ఞ యాగాది క్రతువులు చేయించాడనే మాట వాడతారు. అంటే వాడికి తెలియట్లేదు అనమాట, యజ్ఞం అన్నా యాగం అన్నా క్రతువు అన్నా ఇష్టి అన్నా హోమం అన్నా పర్యాయ పదాలు. అందుకే పుత్రకామేష్టి యాగం అనకూడదు. మళ్ళీ పుత్ర ఇష్టి అంటేనే యజ్ఞం అందులోనే ఉంది. మళ్ళీ పుత్రకామేష్టి అంటే వెంకటాచలం కొండ మీదకి వెళ్ళాట. అచలం అంటేనే కొండ, వెంకట అని పేరు కలిగిన కొండ అచలం అంటే. మళ్ళీ వెంకటాచలం కొండ ఏమిటి? అవునా? అంటే తెలియకుండా ఎన్ని రకాల మాట్లాడతాం చూడండి అనమాట మనం. సరే అది పక్కన పెడతాం, మరి ఏం చేస్తాం? అయినా వాక్కు నియంత్రణలో ఉండవలసిందే. సరే, అందరికీ దక్షిణ ఇచ్చాడు, యజ్ఞం పూర్తి చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఓ ముహూర్తంలో ఈయనకి కొడుకు పుట్టాడు. కొడుకు మాత్రం చాలా అందంగానే ఉన్నాడు. 3 ఏళ్ళు వచ్చినా వాడికి సరిగ్గా మాటలు రావట్లేదు శాపం వల్ల. 8వ ఏడు వచ్చినా సరే కనీసం నోట్లోకి రామ అనే శబ్దం రాలేదు వాడికి. సరే 8 ఏళ్ళు రాగానే ఉపనయనం చేశారు. గాయత్రి మంత్రం చెప్పిద్దామని ఎంత ప్రయత్నించినా బే, ఎవరి వల్ల కాదు, ప్రణవపీఠంలో యజ్ఞం చేసిన ఒకటే, ఏదో ఉపనయనం లేదా ఇంకో తోట చేసిన ఒకటే అన్నట్టుగా ఉంది వాడు బతుక్కి. సరే చూద్దాం, ఏ గురువుల కటాక్షం వల్లైనా విద్య రాకపోతుందా అని వీడు గురుకులంలో వేశారు. గురుకులంలోకి వెళ్ళాక అక్కడ గురువుగారు రకారాంతపుల్లింగో రామశబ్దహనం అంటే అస్సలు నోట్లోనే మాట రాదు. రామానం అంటే లామ లామ అనేవాట. అదేదో ఉందిలేండి, నాకు పెళ్ళం కావాలంటే నాతో పెళ్ళం తావాలన్నటువంటి అలాగా. ఇంక ఈ కుర్రాడికి రామశబ్దమే రావట్లేదు, వీడికి ఏం పాఠం చెబుతామని గురువులు విసుక్కుని, వీడికి పాఠం చెప్పడం కంటే గోడకి పాఠం చెప్పడం, రాయికి పాఠం చెప్పడం సులభం. ఇటువంటి వాడు ఉంటే మా గురుకులం పాడైపోతుంది, పొమ్మని వాడికి గెంటేశారు. తండ్రి ఇంట్లో చెప్పుకుందామంటే వాడికి విసుగు వచ్చింది. ఈ కుర్రాడిని ఇంక రోజు పాఠం చెప్పడానికి ప్రయత్నించి వాడి చేత ఏ విధమైన శబ్దాన్ని కూడా పలికేలాగా చేయలేకపోయి విసిగిపోయాడు తండ్రి. నేను చేసిన పాపం ఇలా ఈ పిల్లాడి రూపంలో పట్టుకున్నది, చీ ఇటువంటి కొడుకు ఎందుకు పుట్టాడని ఏడ్చేవాడు ఆయన పాపం. కొడుకులు కలుగుదాక ఒక కొన్ని దినం బుల్లు చింత, నందనుల్ పొడమినాయువున్ బలము బుద్ధియు విద్యయు చాలా కల్గగా ఉడుగని చింత కల్గి తనునోలి భజిం పని చింత. తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు, పుత్రులు శత్రులు కాక మిత్రులే. పిల్లలు పుట్టపోతే పుట్టలేదని కొంతకాలం బాధ, తీరా కొడుకులు పుట్టాక వీడికి మాట వస్తుందా లేదా ఆయు ఉంటుందా లేదా, ఆరోగ్యం ఉంటుందా లేదా అని కొంతకాలం బెంగ క్రమంగా పెరిగాడు. కాస్త ఆరోగ్యంగానే ఉన్నాడు అనుకున్నాక స్కూల్లో సీటు వస్తుందా లేదా, అది కూడా ఇంటి పక్కన ఉన్న స్కూల్ అయితే మరీ మంచిది. అందులోకి వెళ్ళాక చదువుతాడా లేదా, చదువు పూర్తయ్యాక ఉద్యోగం వస్తుందా లేదా, అది కూడా అమెరికాయో ఇంగ్లాండో, మళ్ళీ ఇండియాలో రాకూడదు. తీరా మంచి ఉద్యోగం వచ్చాక మంచి పెళ్ళం వస్తుందా లేదా, రావాలి కోడలు, తేవాలి నాలుగు మేడలు, కనీసం నాలుగు గోడలు తేవాలి. వచ్చినవాడు అత్తగారికి మామగారికి ఎదురు తిరగకుండా ఉండాలంటే మోగదయ్య ఉండాలి, అంతే కదా మరి. అయితే మాకు సేవ చేస్తుందా లేదా. చివరికి మొగుడు పెళ్ళాలు ఇద్దరు కలిసి తల్లిదండ్రులు చోట్లకి గెంటేస్తే కొడుకు పుట్టాడు కోడలు వచ్చింది నన్ను గెంటేశారని ఏడుస్తారు. ఈ విధంగా తండ్రికి ఎప్పుడు కడు చింత చేయుదురు పుత్రుడు శత్రుడు కాక మిత్రుడే, ఇలా తండ్రికి ఎప్పుడు దుఃఖం కలిగించే పుత్రుడు శత్రుడు కాక మిత్రులా అన్నారు. నాకు ఇలాంటి కొడుకు పుట్టాడు ఎవరా అని బాధపడుతున్నట్ట. పిల్లాడికి 12 ఏళ్ళు వచ్చాయి. ఓ రోజున ఎందుకో విసుకొచ్చేసి, ఛీ అసలు పుట్టపోయినా బాగుండేది, ఎందుకంటే చస్తే బాగుండేది, దౌర్భాగ్య కూడా ఒక్క మొక్క రాదు నోట, నాకు ఎలా పుట్టేవరా అన్నాడు ఆయన విసుక్కుని. దాంతో ఈ పిల్లవాడు రాత్రి ఏడుస్తూ మంచం మీద పడుకుని పైకి గట్టిగా మాట కూడా మాట్లాడలేడు, మాట్లాడితే సరిగ్గా అర్థం కాదు, అందుకని తనలో తాను కొమిలిపోయాడు. కొగచ్చామి ఎక్కడికి వెళ్ళను, కింకరోమి ఏం చెయ్యను, నాకేమో చదువుకోవాలని ఉంటుంది. వాళ్ళు ఏదైనా చెబితే ఆ చెప్పిన దాన్ని ఉచ్చరిద్దామంటే సరిగ్గా స్పష్టంగా మాట రాదు, నా మాట ఏదో తడువుకుంటున్నట్టుగా నత్తితో అసహ్యంగా వస్తుంది. అది నా తప్పు కాదు, నేను కావాలని అలా పుట్టలేదు, కానీ అందరూ నన్ను విసుక్కుంటున్నారు, అసహ్యించుకుంటున్నారు. ఏదో బయట వాళ్ళు అసహ్యించుకున్నారంటే పర్వాలేదు, కన్న తల్లికి తండ్రికి కూడా నేనంటే భారం అయిపోయాను, వాళ్ళు వచ్చి చావకూడదు అంటున్నారు, ఇంకెందుకు ఇక్కడ బతకడం అనిపించేది. అందుకని అందరూ నిద్రపోయాక రాత్రివేళ రహస్యంగా లేచి చేతిలో చిల్లి గవ్వ లేకుండా కట్టుకున్న గుడ్డలతో అయోధ్యానగరం నుంచి నడిచి వెళ్ళిపోయాడు కాలినడకన. ఎక్కడికి వెళ్తాడో వాడికి ఒక గమ్యం లేదు, ఎదురుగుండా ఎలా కనపడితే దారి అలా వెళ్ళిపోయాడు. అలా ఒక మాసం పాటు పిచ్చాళ్ళ తిరిగి 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 హరిద్వారం చేరాడు. మాయాపురం అంటారు దాన్ని, గంగా తీరంలోకి చేరాడు. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి మొట్టమొదట అక్కడే దిగడం వల్ల విష్ణువునకది మొదటి ద్వారం అవడం వల్ల హరిద్వారము, హరికి ద్వారము అని పిలువబడింది. విష్ణు అక్కడికి వచ్చేటప్పుడు తన మాయతో దిగి వస్తాడు. ఆయన మాయ వైష్ణవ మాయ కూడా అక్కడికే దిగడం వల్ల దానికి మాయ అని పేరు. సప్తమోక్షపురాల్లో దాన్ని మాయ అంటారు. ఇప్పుడు మాయాపురం అంటే ఎవడికి తెలియదు, హరిద్వార్ అంటేనే తెలుస్తుంది. అయోధ్య, మథుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చేయవ సప్తైతే మోక్షద అయిన, అందులో ఈ మాయాపురం అంటే నేటి హరిద్వార్ అన్నమాట. అక్కడికి వెళ్ళి గంగాతీరంలో కూర్చున్నాడు. నాకేమీ చేత కాదు, అయినా దేవుడు ఉన్నాడని నమ్ముతాను, ఎక్కువగా మాట్లాడను, వీలున్నంత వరకు నిజమే చెబుతాను. అంటే ఇతను పెద్ద స్పష్టంగా చెప్పలేకపోయినా మాట్లాడింది అర్థమవుతుంది, అంత ఎంతో అర్థమయ్యేటప్పుడు నిజమే చెబుతాను, అసత్యం పలకను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. గంగాతీరంలో కూర్చుని అటు ఎవరిన పెడితే వాళ్ళకి సత్యమే చెప్పేవాడు. అనగా ఏమండి మా గొర్రె ఇలా వెళ్ళిందంటే, మీ గొర్రె అని తడువుకుంటూ ఇలా వెళ్ళిందని చెప్పేవాడు. ఈ స్వాములారు ఎవరో పాపం బ్రాహ్మడైనా వీడికి సరిగ్గా భాష రాదండి, స్పష్టంగా పలకలేడు, కానీ నిజంగా నిజాయితీపరుడు, సత్యపరుడు. ఇతడు సత్యం తప్ప అసత్యం పలకడని అందరూ మెచ్చుకున్నారు. అంటే అది ఒక గొప్ప గుణం కనుక. వీళ్ళ అమ్మ నాన్న వాడికి ఉతథ్యుడు అని పేరెట్టారు. అంటే వాడు ఏదంటే జరగాలనే ఉద్దేశంతో. ఈ ఉతథ్యుడు నిజంగా ఉతథ్యుడు లేక ఏమీ అనలేకపోయేవాడు. ఇక్కడ మాత్రం జనాలంతా అక్కడ ఉండబోయేవాళ్ళు, ఆ ప్రాంతాల్లో తిరిగేవాళ్ళు, ఇతడు సత్యమే పలుకుతూ ఉంటే కొంతకాలానికి ఇతనికి సత్యవ్రతుడు అని పేరెట్టేశారు. ఇప్పుడు ఉతథ్యుడు కాస్త ఏమైపోయాడు, సత్యవ్రతుడు అయ్యాడు. ఏదో ఒక్క గుణం ఉంటే ఆ వ్యక్తి దగ్గర పాండిత్యం లేకపోయినా గొప్పవాడు అవుతాడు. ఏదో ఒక మంచి లక్షణం ఉండాలి, అయితే సత్యం పలకాలి, లేదా తల్లిదండ్రులకైనా నమస్కరించాలి, లేదా గురుభక్తి అయినా ఉండాలి, దానమైనా ఉండాలి, ఏదో ఒకటి, ఏదో ఒక శుభగుణం, ఒక మంచి లక్షణం ఉంటే ఆ మనిషిని అది యావజ్జీవితం రక్షిస్తుంది. జనాలందరూ పెద్దగా పాండిత్యం సత్యం పలికేవాడే గొప్పవాడని మెచ్చుకుని ఇతనికి గంగాతీరంలో ఒక గుడిసి వేసి పెట్టారు, చుట్టూ గుడిసి, ఒక ఆశ్రమం కట్టారు. ఎవరికి వచ్చిన వాళ్ళు కానుకలు ఇచ్చేవారు, ఒకళ్ళు పండిచ్చారు, అదేదో పేరు పండి పేరు ఉంటే దాని పేరు ఏదో, అంటే బాగా మంచి పేరు ఉన్నవాళ్ళు మాత్రమే తింటారు కాబోలేదు. ఒకడేమో మామిడి పండు ఇచ్చాడు,
ఒక్కొక్కళ్ళు అప్పుడప్పుడు వెదురు బియ్యం ఆరుగురు ఏరుగురు పోటీ పడి మంచి జావలా కాచి హాయిగా నవలక్కర్లేకుండా ఇచ్చేశారు. కొందరేమో వంకాయ కూర ఇచ్చారు, కొందరేమో ఆవకాయ పచ్చడి ఇచ్చారు, ఏదో ఎవడికి వచ్చింది వాళ్ళు ఇచ్చారు. హాయిగా జీవితం గడిచిపోతుంది. ఏముందండి అనుకుంటాం కానీ మెత్తగా ఉండడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అన్నం కనకలా మెత్తగా జావలా కారిపోతే నవలక్కర్లా. ఈ మధ్యన నా పన్ను వాడు పీకేశారు, ఈ వేపు నవలలేకపోతున్నాను అనుకుంటే నాకు ఈ మధ్యన కాస్త ఉపకారం చేసి పెడుతున్నారు ఒకళ్ళిద్దరు. అందువల్ల ఎప్పుడైనా అన్నం మెత్తగా వండిన వాళ్ళు అంటే నాకు ఎంత ఇష్టం. ఒక్కో చోట కడితే ఏకు వేకుల్లో ఉంటాయి, అదేం అన్నం వాడు మొహం తగలయ్యావు, ఆ అన్నం వెతుకులతోటి కుంకుడిగలు కొట్టుకోవచ్చు అనమాట అని నేను ద్వేషుడు అన్నాడు ఉండి మరి నా మీద పడదు. కాబట్టి శుభ్రంగా చక్కగా ఏవో వాడికి వచ్చిన ఇస్తూ ఉంటే ఈయన కాలక్షేపం అయిపోతుంది. ఆ విధంగా 4 ఏళ్ళు గడిపెట్ట, 12వ ఏట అక్కడికి వచ్చేవాడికి 16 ఏళ్ళు వచ్చాయి. ఒకరోజున సూర్యోదయం అయ్యింది, పవిత్ర గంగానదిలో స్నానం చేశాడు. ఏది సంకల్పం లేదు, కనీసం సంకల్పం లేకుండా కాకిలాగే స్నానం చేశాట. గంగ ఎటువంటిదంటే సంకల్పం చెప్పుకుంటే సకల పుణ్యాలు వస్తాయి, లేకపోయినా పుణ్యం పుణ్యం అండి. నిజానికి మంత్రశాస్త్రం ఏం చెప్పారు, చంచలాత్మకృతము సంకల్పరహితంబునైన జపములెల్లా హాని పొందు. మనస్సు నిలకడగా లేకుండా చేసేటటువంటి పూజ, సంకల్పం చెప్పుకొని పూజ, ఇది వ్యర్థం అన్నాడు. నిలకడలేని మనస్సు అంటే ఏమిటనమాట, జపం చేస్తూనే ఉంటాడు, ఓం హ్రీం శ్రీం క్రీం వసుదాయన, ఏమిటిగా సేపట్లో వంకాయ కూర, హ్రీం శ్రీం క్రీం, రే జాగ్రత్త హ్రీం శ్రీం, ఏమండో జేబులోంచి డబ్బులు పడిపోతున్నాయి అంటే జపం చేస్తున్నప్పుడు అన్నీ కనపడుతున్నాయి, జపం తప్ప ఆ దేవుడు తప్ప అందరూ కనపడతారు. ఈ మనస్సు అన్ని చోట్లకి పోతూనే ఉంటుంది. అలాంటి వాడి జపం ఏం పని చేస్తుంది, ఒక్కసారి జపంలో కూర్చుంటే ప్రపంచాన్ని మర్చిపోవాలి, ఆ పరమాత్మ తప్ప ఇంకేం కనపడకూడదు, అది ఏకాగ్రత, అది నిష్ఠ. అలాంటి పూజలే ఫలిస్తాయి, అలా లేకపోతే పూజ ఫలించదు. ఇక రెండవది ఏమిటి, సంకల్పం చెప్పుకోకపోతే కూడా పూజ స్నానము ఇవి ఇవ్వవలసిన ఫలాలు ఇవ్వవు, అందుకని సంకల్పం చెప్పి తీరాలి. ఇతడికి పాపం సంకల్పం రాదు, లేకుండానే స్నానం చేశాడు. తదనంతరం ఒడ్డు మీదకి వచ్చాడు. సరిగ్గా వాడు ఆశ్రమానికి ఎదురుకుండా మర్రి చెట్టు, మర్రి చెట్టు చుట్టూతో చప్పటా ఉన్నాయి. ఈ మర్రి చెట్టు దగ్గర జపం చేసుకుని తర్వాత తన గుడిసెలోకి వెళ్ళిపోతాడు అనమాట. ఆ మర్రి చెట్టు చుట్టూత రాతి కట్టడం ఒక చప్టా ఉంటే దాని మీద కూర్చుని దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు, ఇంతే ఇంకా అడిగేం తెలియదు మంత్రం, దేవుడు ఉన్నాడు అని లోపలే అనుకుంటున్నట్ట. ఇంతలో సూర్యోదయం అయ్యింది. ఆ పక్కనున్న అరణ్యంలో ఓ బోయివాడు ఉన్నాడు, వాడు వేటకి బయలుదేరాడు. వాడి దగ్గర మంచి విల్లు ఉంది, కొండంత పొడుగ్గా ఉన్న విల్లు, అమ్ముల పొదిలో బాణాలు ఉన్నాయి. ఈ పూట వేట ఆడి ఆ మాంసం పట్టుకెళ్ళి విందు చేసుకుందాం అనుకున్నట్టు వాడు. వాడు అదృష్టమో దురదృష్టమో గంగా తీరంలో వాడికి ఒక పెద్ద అడవి పంది, బలమైన అడవి పంది, ఏనుగులో ఉన్న పంది కనపడింది. వీడు బాణం ఎక్కుపెట్టి చెవిదాకా లాగి విడిచిపెట్టాడు. ఈ బాణం ఆ పంది చెవిని రాసుకుంటూ వెళ్ళిపోయింది, దాన్ని తగలలేదు. అది ఒక్కసారి కంగారు పడి అయ్యను కరుపరిచి మహావేగంగా పరిగెత్తింది. పరుగు పరుగులు వచ్చి ఈ సత్యవ్రతుడు చూస్తూ ఉండగా అతను గుడిసె తలుపులు తీసి ఉండడం వల్ల అందులోకి వెళ్ళి దాక్కుంది, ఒడికిపోదు అందులో దాక్కుంది. ఈ బోయవాడు ఆ గంగాతీరంలో వెతుక్కుంటూ వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. పంది ఎక్కడుందానని ఈ అయ్యగారు కనపడ్డారు. వెంటనే ఆయనకి దండం పెట్టి, మీరు సత్యం తప్ప అసత్యం పలకరండి అయ్యగారండి, తౌరు నిజమే చెబుతారండి, మీ గురించి తెగ విన్నాం, నా పందిని మీరు చూసే ఉంటారు, ఆ పంది ఎటు వెళ్ళిందో చెప్పండి, దాన్ని కొట్టి చంపేస్తే ఒక నెలలాడు మాకు మాంసం దొరుకుతుంది, ఎండు మాంసం మరీ బాగుంటుంది, ఎండు మాంసం ఫ్రిడ్జ్లో పెట్టిన కూర ఇవన్నీ భలే రుచిగా ఉంటాయి కొంతమందికి. అమెరికాలో ఒకసారి 2006 సంవత్సరంలో అంటే 20 ఏళ్ళు నిండి అప్పుడు 21వ సంవత్సరం అయినా గుర్తుంటుంది అనమాట. అట్లా అంటారు ఇంటికి వెళ్ళాం, వంకాయ కూర వేసి పెట్టింది ఒక ఆవిడ, గుత్తు వంకాయ కూర చాలా బాగుందమ్మా అన్నాను. శనివారం వంకాయ కూర తిన్నాక తర్వాత ఏవో బయట అనేక కార్యక్రమాలు అయ్యాక మళ్ళీ శనివారం వచ్చింది, గురువు గారికి ఇష్టమని మళ్ళీ వంకాయ కూర వేసింది ఆవిడ. ఇంత చండాలంగా ఉంది ఏంటో వాళ్ళు, లాస్ట్ వీక్ అంత బాగుంది అన్నాను. ఇప్పుడైతే మాట్లాడగానే అప్పట్లో ఏం బాగాలేదేమన్నాను. మీరు మరిని కిందటి వారము బాగుంది అని మీరేగా అన్నారు, అదే వంకాయ కూర తీసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ బయటికి తీసి వేడి చేసి పెట్టాను, అదేగా కూర అని తిప్పుకుంటూ చెప్పింది పైకి. ఇది ఇలాగ సాగదీసి ఇంకా అయ్యో మాంధాత కాలం నాటి కూర పెట్టింది కదా, ఆ కూరే రోజుకి ఒకసారి తీయడం వేడి చేయడం అంట, మళ్ళీ అందులో పెట్టంట గురువుగారి కోసం పాడవకుండా. 7 రోజులు 2 బయటికి తీసి వేడి చేస్తే అవుతున్నది. అందువల్ల
తాజా వంటకంలాగా ఉంటుందా? అయినప్పటికీ కొంతమంది ఎండు చేపలు ఎండు మాంసం బాగుంటుంది అంటారు. మరి వీడేమన్నాడు, పందిరి కొట్టేస్తే ఎరువులో ఉంది కనుక ఇప్పుడు కొంత తింటాం, కొంత ఎండబెట్టుకుంటామండి, ఆ ముక్కలు రోజు తింటామండి, మీకు పుణ్యం ఉంటుందండి, మా కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు, ఆ పంది ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి బాబు, 3 రోజులుగా మాడిపోతున్నామండి. ఈ 3 రోజులుగా పోనీ ఏ డాక్టర్ గారింటికైనా వెళదామంటే ఆ డాక్టర్ గారింట్లో కూడా తలుపులు తీయట్లేదు, మమ్మల్ని రానివ్వట్లేదు. ఇప్పుడు సెలెక్టెడ్ పీపుల్ని మాత్రమే పిలుస్తున్నారు, పంది మాంసం పెట్టమంటున్నారు, అందులో ఆకలికి మాడిపోతున్నాం. ఇప్పుడు మీరు కనుక మమ్మల్ని రక్షించకపోతే మేము చచ్చిపోతాం, ఎందుకని 3 రోజులుగా ఆకలికి మాడుతున్నాను నేను, నా పెళ్ళాం బిడ్డలు. మీరు నిజం చెబితే పందిని కొడతాను, ఆ మాంసంలో మేమంతా బతుకుతాం. నిజం చెప్పకపోయారా మా కుటుంబం చచ్చిపోతుంది. పైగా మీరు సత్యవ్రతులు, అది కొసమెరుపు. ఇప్పుడు ఈయన ఆలోచనలో పడ్డాడు. కళ్ళ ముందు పంది అందులోకి వెళ్ళింది. పంది ఎక్కడుందంటే దుర్మార్గుడు చంపేస్తాడు. పాపం అది ప్రాణంతో ఉండడం కోసం లోపల గజగజలాడిపోతుంది. పైగా ఈయన అహింస పరమధర్మ అని ఒక పవిత్ర వంశంలో పుట్టినవాడయ్య. ఇప్పుడు పెద్ద సమస్య ఏమిటి, సంకట సమస్య, నిజం చెప్పాలి, అది ఆయన నియమం. సత్యం పలకకపోతే అసత్యవ్రతుడు అవుతాడు, తన నియమమే పడైపోతుంది, అదొక మహాపాపం. సత్యం పలికితే అది చస్తుంది, పలకపోతే సత్యమే చచ్చిపోతుంది. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నువ్వు అన్నట్టు. కానీ ఈలోపు వాడు చేసిన పని ఏంటో తెలుసా, పంది అయ్య నడిచిందని చెప్పాను కదా, ఆ అయ్య నరవగానే ఆ శబ్దం ఆకర్షించింది. అందుకని ఈ బోయవాడు వచ్చేలోపు ఈ పంది అరిచిన అయ్యి అయ్యి అనే శబ్దం బాగుందనుకుని తనలో తాను ఆ చట్టం మీద కూర్చుని అయ్యి అయ్యి అంటూ ఉంటే తెలియకుండానే అయ్యం 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 అని అయిపోయి వచ్చేసింది వాడికి. వాడు అనుకోలేదు, అనుకోకుండానే అయ్యి అయ్యి అంటూ ఉంటే పక్కన మకార పోలి చేరి అయ్యమని చెప్పించడం మొదలెట్టాడు. అయంకారం అంటే వాగ్బీజము. సారస్వతం బీజమతోచ్చచార అన్నారు. అందుకే సరస్వతీ బీజం అది, ఆ బీజం నోట్లోంచి వచ్చింది వీడికి. ఈ జపం పదే పదే వీడితో మాట్లాడుతూనే ఉన్నాడు, నిజం చెప్పాలా వద్దా అనుకుంటూ ఉంటే అయ్యం అయ్యం అనుకోవటం వల్ల పూర్తిగా అమ్మవారు అనుగ్రహించింది, సరస్వతీ కటాక్షం వీడికి కలిగేసింది. దాంతో వాడు హఠాత్తుగా రకరకాలైనటువంటి శాస్త్రాలన్నీ గుర్తుకు తెచ్చుకున్నట్టు. వాడి జీవితంలో ఎప్పుడు చదవలేదండి, వేదాలు, ఉపనిషత్తులు, శుక్రాచార్యుడి నీతి, బృహస్పతి నీతి అన్నీ గుర్తొచ్చాయి. ఆ నీతుల్లో కొన్ని నీతులు చాలా గొప్పవి, అవన్నీ కూడా గుర్తుకొచ్చాయట. అందులో ఒకటి ఏమిటనమాట, భూతహితంబుగా పలుకు బొంకును సత్య ఫలంబు నిచ్చు తద్భూత భయానకంబగు ప్రభూతపు సత్యము బొంకునట్ల ప్రాణాతురుడైనచో పరిణయంబునయందున పల్కు బొంకు సత్యాతిశయం వయండ్రు మహితాత్మక ఇటివి ధర్మ సూక్ష్మముల్. కణికుడు, శుక్రుడు, బృహస్పతి చెప్పిన నీతి ఏమిటి, సత్యం పలుకుతాను అన్నవాడు అన్ని వేళ్ళ సత్యం పలకూడదట. 10 మందికి ఉపకారం చేయటానికి అసత్యం ఆడితే అది సత్యఫలం ఇస్తుంది. అంటే ఇక్కడంతా పాకిస్తాన్ వాళ్ళు చెత్తా చెదారం వచ్చి పడిపోతున్నారు కదా, టెర్రరిస్టులు వాళ్ళు అయిపోయారు. కొన్ని ప్రాంతాలకు వెళ్తే మనం కొంపదీసి ఎక్కడున్నాను రా బాబు, పాకిస్తాన్లో ఉన్నాము, ఇంగ్లాండ్లో ఉన్నాము అనే అనుమానం మనకే కలుగుతుంది. అలాంటి టెర్రరిస్టులు, తురక టెర్రరిస్టులు ఇక్కడికి వచ్చారండి, మిమ్మల్ని చంపేస్తామన్నారు. మీరంతా వాళ్ళని దూరం నుంచే చూచి ఆ బాత్రూంలో దాక్కున్నారు. వాడు నా దగ్గరికి వచ్చాడు, పద్మాకర్ గారు, పద్మాకర్ గారు మీరు అసత్యం ఆడరు, అందువల్ల అడుగుతున్నాం. ఏరి వీళ్ళంతా, ఏడు కిరణ్, ఏడు అవధాన శ్రీనివాస్ గారు, ఏడు శ్రీరామ్ అని అడిగితే నేను నిజమే చెప్తానండి, వీళ్ళంతా బాత్రూంలో ఉన్నారండి అని చెబితే వాడు వచ్చి మిమ్మల్ని అందరినీ పటాపటా కాల్చి చంపేస్తాడు. అందుకని అటువంటిప్పుడు నిజం చెప్పకూడదు. వీళ్ళంతా అక్కడ 4వ ఇంటిలో ఉన్నారంటే ఆ 4వ ఇంటి దగ్గరికి వెడతారు, అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళు కాల్చేస్తారు. కాబట్టి ఇంతమందిని రక్షించటానికి భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు, సత్యం పలికిన ఫలం ఇస్తుంది. పరోపకారం కోసం, మహాత్ముల్ని రక్షించడం కోసం, ఇతరులను కాపాడడం కోసం అసత్యం ఆడితే సత్యం కంటే గొప్పదట. ఇంతమంది నాశనమునకు వాడేటటువంటి సత్యం బొంకు కంటే ప్రమాదం. అందుకని ఏమన్నారు, ప్రాణం పోతున్నప్పుడు, పెళ్ళి అవనప్పుడు అసత్యం ఆడితే అది సత్యం కంటే ఎక్కువ ఉంటాడు. సత్యం వల్ల సత్య అతిశయం వండ్రు, సత్యం పలకడం కంటే ఎక్కువ ఫలితం వస్తుంది. ఒక్కొక్కటి ప్రాణం పోతుంది అప్పుడు అబద్ధం ఆడచ్చట, తప్పలేదు, ప్రాణం పోతున్నప్పుడు అసత్యం ఆడచ్చు. అలాగే పెళ్ళిళ్ళు అవట్లా, అబ్బాయికి పెళ్ళి అవ్వలే, 32 ఏళ్ళు వచ్చాయి, అటువంటిప్పుడు వాడు నాకు 25 ఏళ్ళు అని చెప్పి అబద్ధం ఆడి పెళ్లి చేసుకోవచ్చు. ఆ మధ్యన ఒక అమ్మాయికి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి మెట్రిక్యులేషన్ ఫెయిల్డ్, 10th ఫెయిల్డ్, ఎంఏ గోల్డ్, లా గోల్డ్ మెడలిస్ట్, ఎంఏ కూడా పర్వాలా, లా గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పారట. వీడు కళ్ళు మూసుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయ్యాక చూస్తే అమ్మాయి మెట్రిక్ ఫెయిల్. అంతంత దారుణమైన అబద్ధాలు అడగండి, మళ్ళీ దారుణం. 10th ఫెయిల్ అయిపోతే 10th ప్యాస్ అయిందని చెప్పి తోసేయండి, ఆ తర్వాత వాడు చదవరా కూడా వస్తాడు, అది వేరే విషయం. ఈ మధ్యనే మొన్న అక్టోబర్లో ఒక కుర్రాడికి పెళ్ళయింది. అవతలాడు బ్రాహ్మణం చేసేసారు. వీడికి కొంచెం చేదస్తాం మొదట్లో, వీళ్ళ అమ్మకి ఎక్కువ చేదస్తాం. తెర చూస్తే వాళ్ళు కాదు, అది మరీ భయంకరమైన జాతి. పెళ్ళయ్యాక ఇప్పుడు ఏం చేస్తాడు ఇక, ఆ పెళ్ళం బొట్టలో పడి వేయకపోయాడు, అది వేరే విషయం అనుకోండి. చెప్పొచ్చింది ఏంటంటే ఒక్కోసారి అలా అబద్ధం ఆడతారు. పెళ్ళయ్యాక ఇంకేం చేస్తాం మరి, అమ్మాయి ఎవరైనా ఒకటే కదా. కాబట్టి పెళ్ళిళ్ళల్లో చిన్న చితక అసత్యాలు ఆడితే అది సత్యం కంటే ఎక్కువ ఫలితం వస్తుంది అనే ధర్మం తెలిసింది. అయినా అబద్ధం ఆడడం ఇష్టం లేదండి వీడికి. ధర్మసూక్ష్మములు తెలుస్తున్నాయట. ఎన్ని ధర్మసూక్ష్మములు తెలిసినా నేను అసత్యం ఆడలేను అనుకుంటూ ఉండగా హఠాత్తుగా వీడి నోట్లోంచి శ్లోకం వచ్చింది. వెంటనే ఉన్నాడు కిరాత కొడుతూ, యా పశ్యతి న సా బ్రూతే, యా బ్రూతే సా న పశ్యతి, అహో వ్యాధ స్వకార్యార్థిల్ కిం పృచ్ఛసి పునఃపునః. యా ఏది పశ్యతి చూస్తుందో సా అది న బ్రూతే మాట్లాడదు. రేపు ఇచ్చాడా నీ స్వార్థం కోసం పోయేవాడా, పంది ఎక్కడుందని అడుగుతున్నావు. పందిని నేను చూశాను కానీ చెప్పలేకపోతున్నాను. కారణం ఏమిటి, నేను పందిని కంటితో చూశాను, చూసింది కన్ను, కన్నా మాట్లాడు అంటే అది మాట్లాడదు. మాట్లాడవలసింది ఏది, నోరు. నోటితో మాట్లాడాలి, నోరు చూడలేదు, చూసిందేమో మాట్లాడదు, మాట్లాడేది చూడలేదు. కాబట్టి నేనేం చెప్పాలో నాకేం తోచట్లేదు అన్నట్టు వాడితో. ఇదో పెద్ద మ్యాజిక్ లాజిక్. అవతలాన్ని పడగొట్టడానికి అనుకోకుండా శ్లోకం ఎంత స్పష్టంగా వచ్చిందో అంత పూర్వం తడుగుకునేవాడు ఇలా చెప్పాడనమాట. కంటితో చూశాను కానీ కళ్ళు మాట్లాడు, నోటితో చెప్పగలను జవాబు, నోరు చూడలేదు, చూచింది పలకదు, పలికేది చూడదు. కాబట్టి నాకేం చేయాలో తోచట్లేదు, నీకేం చెప్పగలను, ఎక్కడైనా పోవాయి. పదే పదే అడగడం వల్ల ఉపయోగం లేదు, నాకు బుర్ర పాడైంది అని అంటే, నీ బుర్ర కాదు నువ్వు విన్నది, దీంతో నా బుర్ర పాడైపోయింది బాబోయ్. కంటితో చూస్తాం మాట్లాడదంటాడు, చూడందేమో మాట్లాడుతుందట, మాట్లాడేది చూడటం, ఏది ఏది అని మడి చివరికి వాడికి బుర్ర పోయింది. ఇప్పుడు నోటితో మాట్లాడతామా, నోటితో చూస్తామా, కంటితో మాట్లాడతామా, కంటితో చూస్తామా. అయ్యగారండి నా కొంప ఉంచారండి అని ఇంటికి వెళ్ళిపోతూ అసలు పంది విషయం మర్చిపోయాడు. కంటితో మాట్లాడతామా చూస్తామా, నోటితో మాట్లాడతామా చూస్తామా అని ఇంటికి వెళ్ళి కానీ వాళ్ళు ఆవిడ ఏంట్రా పిచ్చాళ్ళ అంది. అయ్యగారు ఏదో చెప్పాడే, ఇప్పుడు ఏం చెప్పానే బాబు అన్నట్ట అన్నాడు. కానీ పంది లేకపోతే మా ఇంటిపై చచ్చిపోతామని, పంది లేకపోతే చచ్చిపోతారు, దారి పడుకోత యాపిల్ పళ్ళు, బత్తాయి పళ్ళు, మామిడి పళ్ళు, ఏవో రకరకాల పళ్ళు కనపడితే ఒక కోసుకు శుభ్రంగా తిన్నారు, బంగాళాదుంపలు కనపడితే దుంపలు వేపుడు చేసుకు తిన్నారు. కాబట్టి ఒకటి లేకపోతే ఎందుకు చచ్చిపోతారండి. ఈ పూట అన్నం మెత్తగా జావ అయిపోయింది, అంత మాత్రం చేత అన్నం తిన్న మానేస్తున్నావా, జావ తాగి ఇంకా బాగా బతుకుతున్నాం. కూరగాయలు దాని ఏంటారు, ఉప్పు లేదనుకోండి, ఉప్పు లేకపోతే ఆవకాయలో కలుపుకుంటే ఎంత సుఖమో తెలుసా, కూరలో ఉప్పు వేయలేదుట. అప్పుడు ఏం చేస్తాం, ఆవకాయలో కూర కలుపుకుంటే ఆహా ఏమిటి ఇష్టం, అదొక అదృష్టం. ఆల్టర్నేట్ ఎప్పుడు ఉంటాయండి, ఎస్కే దరిద్రాలకి ఏకే ఉపాయాలు అన్నారు. ఎస్కే ఉపాయాలు అంటే శతకోటి దరిద్రాలకి ఏకే ఉపాయాలు, అనంతకోటి ఉపాయాలు. మానవుడు ఎప్పుడు ఇది లేకపోతే చచ్చిపోతాడనేది ఉట్టే అబద్ధం. వాడి ఇంటికి వెళ్ళి సుఖంగా బతికాడు. ఈయన నిజం చెప్పలేదు, అబద్ధం ఆడలేదు, ఓ శ్లోకం పలికాడు, పలికి ఈ పందిని రక్షించేశాడు. ఆ తర్వాత ఆయన 500 శ్లోకాలు రాసి మహాపండితుడైపోయాడు. మనకి మూకపంచేసేది ఎలాగో సంస్కృతంలో ఈ సత్యవ్రతుడు రాసిన శ్లోకాలు కూడా అంత గొప్ప అండి. మనం ఎంతసేపు మూకపంచేసేదే చెబుతున్నాం కానీ దేవీ భాగవతంలో 3వ స్కంధంలో సత్యవ్రతోపాఖ్యానం ఎంతో గొప్పది. ఎప్పుడో కృతయుగంలో జరిగిన కథ. అయ్యంకారం అనే ఒక్క బీజము అమ్మవారు అతనికి ఇవ్వడం పంది ద్వారా, అది కూడా చూసారా. సమయం వచ్చినప్పుడు గురువుగారు అలా వస్తారట. సమయం వచ్చినప్పుడు గురువు లేరని బెంగెట్టుకోకర్ లేకుండా గురువుగారు ఏదో రూపంలో వస్తారు. ఇప్పుడు ఆయనకి గురువు పంది అయ్యింది. అలాగని కనిపించిన పంది కల్లా దాన్ని పెట్టకండి పంది గురువు అని. ఒక్కొక్కళ్ళకి అలా వస్తుంది ఆ అదృష్టం వల్ల పంది రోట్లో చూస్తారు. అయ్యకార జపం అయ్యంకారం అయ్యింది, ఆయన మహాపండితుడు అయిపోయాడు, ఇంటికి వెళ్ళాడు, బ్రహ్మరథం పెట్టారు అందరికీ. ఆయన అయోధ్యలో పీఠం కూడా స్థాపించాడు. ఆ తర్వాత క్షణాల్లో జాతకం మారిపోతుంది. ఇది అమ్మ ప్రభావం. ఒక్క బీజమును శ్రద్ధతో జపం చేస్తే
ఒక పనికిమాలివాడు పండితుడయ్యాడు అయ్యంకార జపం వల్ల. అందువల్ల అయ్యంకారము, క్లీంకారము, సౌహకారము, మళ్ళీ వాటిని వెనక్కి తిప్పి ఇటువంటి అనేక బీజములను గురువుల ద్వారా తెలుసుకొని భక్తితో నమ్మకంతో జపం చేస్తే ఆది పరాశక్తి దివ్య అనుగ్రహం లభిస్తుంది. ఎటువంటి వాడైనా గొప్పవాడవుతాడు, అందులో ఏమీ సందేహం లేదు. వాటి మీద ఉండవలసిన నమ్మకం ఉండాలి. కాబట్టి దేవీ భాగవతం 18 శ్లోకాలు పారాయణ జరుగుతున్నాయి. అందులో కొన్ని సప్తశతులు కూడా ఉంటాయి, వాటినే యజ్ఞ రూపంలో నిన్న పొందారు. పారాయణ పక్కన చేస్తున్నారు, కొన్ని నేను ప్రవచన రూపంలో ఇచ్చాను, అప్పుడప్పుడు మంత్రోచ్చారణ కూడా చేయించాను. ఇవి ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తాయి. ఈ రోజుతో కార్యక్రమం పూర్తయింది. రేపు ఉదయం దీక్షా విరమణ ఉంటుంది. ఎవరు వచ్చినా రేపైనా కార్యక్రమం చేస్తాను, అవకాశం ఉన్నవాళ్ళు వస్తారు. ఎన్నింటికన్నా రేపు ఉదయం మరి అంత పది ఎందుకండి, పాపం స్కూల్కి వెళ్తాడు, అందులో ఓపెన్ చేశారట, యూకే చదువుతున్నాడు కదా, కొంచెం పెందరాళ్ళు పెట్టుకోండి. సరే మీ ఇష్టం, అది మీరు డిస్కస్ చేసుకోండి. అది తర్వాత అది మీ పని, నాకేముంది, నేను ఇక్కడే ఉంటాను. నేను ఎలా వెళ్ళేది ఎల్లుండి కదా, రేపు కాదుగా, రేపు ఎలాగో కాదు, ఎల్లుండి మాత్రం కాస్త పెందరాళ్ళు వెళ్ళిపోతే సుధగారింట్లో ఉండి కాస్త మధ్యాహ్నం పడుకుని రాత్రికేమో మళ్ళీ రాత్రి ఫ్లైట్ కదా, మీ ఇంటికి వస్తాం, ఇద్దరం వస్తూ ఉండో, తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోకండి. గురువుగారు వెతుక్కుని వారి ఇంటికి వస్తున్నారు, అక్కడి నుంచి ఫ్లైట్కి వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర సుఖం ఉందండి, అవి నడిచి కూడా వెళ్ళిపోవచ్చు లగేజ్ లేకపోతే, కాకపోతే మొయ్యలేం కానీ. ఆ విధంగా మొత్తం మీద చూస్తూ ఉండగా వచ్చినంతకాలం పట్టలేదు, అప్పుడే మంగళవారం వస్తుంది, ప్రయాణం అయిపోతుంది. పోనీ మేము ఇంటికి వెళ్ళి సుఖపడదామంటే 2 రోజులు కూడా లేదు. వెళ్ళి వెళ్ళగానే గురువారం పొద్దుటే శంకుస్థాపన సత్యనారాయణ స్వామి గుడికి, అవగానే ఏలూరు వెళ్ళిపోవాలి. 10వ నుంచి సప్తాహం, మళ్ళీ 12 రాత్రికి బయలుదేరి 13 ఉదయానికి ఏలూరు హైదరాబాద్ చేరాలి, 14 మళ్ళీ అమెరికా, పెద్ద ప్రయాణం మళ్ళీని. ఈ విధంగా మళ్ళీ అమెరికా వెళ్ళామంటే వరుసగా క్రూజ్లో సప్తాహం, అక్కడేమో న్యూయార్క్లో సప్తాహం, వర్జీనియాలో సుందరకాండ పారాయణం, ఈ విధంగా మొత్తం అంతా తిరిగి మళ్ళీ 30 బయలుదేరుతాం. అప్పటిదాకా విదేశీయానమే. తలుచుకుంటేనే ఈ మహాప్రయాణం ఎంత ఉందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇన్ని కార్యక్రమములు నిరంతరాయంగా చేస్తున్నామంటే వెంట ఉండి నడిపిస్తున్నది ఆ జగన్మాత దివ్యశక్తి. ఆ తల్లికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోవాల్సిందే.
శివమనోహరి సేవలు గొనవే దేవీ దీవనలీవే, శివమనోహరి దేవీ దీవనలీవే, శివమనోహరి సేవలు గొనవే దేవీ దీవనలీవే, సీమంతిని నే చేసిన పూజలు, సీమంతిని నే చేసిన పూజలు నీ చిరునవ్వులుగా ఫలించే, శివమనోహరి సేవలు గొనవే దేవీ దీవెనలీవే, శివమనోహరి సేవలు గొనవే దేవీ దీవెనలీవే. కలతమాసే కన్నీరు మాసే మురిపము చెల్లువారే, కలతమాసే కన్నీరు మాసే మురిపము చెల్లువారే, కలలో పెన్నిధి గన్న పేదకు, కలలో పెన్నిధి గన్న పేదకు, కల నిజమాయే నీవరానా, శివమనోహరి సేవలు గొనవే దేవీ దీవనలీవే, శివమనోహరి సేవలు గొనవే దేవీ దీవనలీవే. పాలన పాలన చేసి మము అల్లారు తీరున చూసి, ఆలన పాలన చేసి మము అల్లారు తీరున చూసి ఈ అనురాగమే ఈ పరవశమే, ఈ అనురాగమే ఈ పరవశమే. శైలబాల స్థిరమై వరలా, శైలబాల స్థిరమై వరలా, దేవి దీవనలీవే. శివమనోహరి సేవలు కొన్నవే, దేవీ దీవనలీవే. శివమనోహరి సేవలు కొన్నవే, దేవీ దీవనలీవే.